गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः।
श्री गुरुभ्यो नमः।
కృష్ణారెడ్డి గారు మనం మెల్లగా స్టార్ట్ చేద్దాము. మీ ఇంట్రొడక్షన్ మీరే ఇవ్వండి, ఎందుకంటే భక్తులకి కృష్ణారెడ్డి గారు ఎవరు అని చాలా మంది అడిగారు నన్ను. నేనేమో నన్ను అడిగిన వాళ్ళందరికీ మనం భవానీ, మన డివోటీ భవానీ ఉంది కదా, వాళ్ళ ఫాదర్ అని చెప్తూ వచ్చా. సో మీ పరిచయం మొదలుపెట్టి నాన్నగారితో మీకున్న అనుబంధం కంటిన్యూ చేయండి అంకుల్.
నా పరిచయం చెప్పమంటారా ముందు?
మీ పరిచయం చెప్పండి, అంటే భక్తులందరికీ కూడా మీరు ఎవరో ఐడియా రావాలి కదా.
అలాగే
చెప్పి తర్వాత మీరు మీ జీవితంలోకి నాన్నగారు ఎలా వచ్చారు, మీ అనుభవాలు కంటిన్యూ చేయండి.
అలాగేనమ్మా. ఓం మాతృదేవోభవ, ఓం పితృదేవోభవ, ఓం ఆచార్య దేవోభవ, ఓం అతిథి దేవోభవ, ఓం గురుదేవోభవ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జిందూరు వాస అరుణాచల శివా శివా శివాయ నమః. శ్రీ నాన గురుదేవోభ్యో నమః. అమ్మావశ హలో
అంకుల్, అమ్మావశ
నా పేరు టీవీ కృష్ణారెడ్డి అంటారు. 1948 సెప్టెంబర్ 28 జననం అయ్యాను. అయితే నా భాగస్వామిగా నా భార్య 1969 నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎంతో ఉన్నత స్థితికి, అతి సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టినటువంటి నేను, మంచి హోదా కలిగినటువంటి కాంట్రాక్టర్గా మా మామగారు మా అత్తయ్య గారి ద్వారా కాంట్రాక్టర్ని అయ్యాను. మానవ నైజం ప్రకారంగా నేను బాగా ఉన్నతమైనటువంటి 10-15 మెట్లు ఎక్కడం జరిగింది. జరిగాక కొన్నాళ్ళకి నా జీవితంలో 2-3 మెట్లు కిందకు దిగవలసి వచ్చింది. ఆ దిగవలసి వచ్చినప్పుడు ఎవరినన్నా మనం, మనకి ఎవరో మనశ్శాంతిని కలగజేసే వ్యక్తి ఎవరున్నారు ఏంటి అని చెప్పి తిరగటంలో, మా ఇంటి ఎదురు ఉండగానే మల్లిడి వెంకటరామారెడ్డి గారని ఒక మహానుభావుడు ఉన్నారు. ఆయన రెడ్డి గారు, నేను మిమ్మల్ని జిన్నూరు తీసుకెళ్తాను, జిన్నూరులో నాన్నగారు ఆయన ఉన్నారు. ఆ నాన్నగారు చాలా చక్కగా మీకు అన్ని వివరాలు ఇస్తారు అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత సరే అండి, కష్టం అనేది కలిగిన తర్వాత కానీ మనకి గురువైనా దేవుడైనా ఎవరో గుర్తుకు రారు కదమ్మా ఉష. దాని మీద ఆ గురువు గారి దగ్గరికి బయలుదేరు, ఆయనే తీసుకెళ్లారు, ఆయన కారులోనే తీసుకెళ్లారు. కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆయన ఒక సబ్జెక్ట్ ఒకటి చెప్పాడు. కృష్ణ అడిగారు, మీరు నాన్నగారంటే ఏదో గెడ్డాలో మీసాలో పెంచుకుని ఏదో ఋషేశ్వరులాగా ఉంటారని మీరు అనుకోవద్దు. ఫస్ట్ లుక్లోనే ఆయన మీద మనకు బ్యాడ్ ఒపీనియన్ రాకూడదు. అందుకని నాన్నగారు అతి సామాన్యమైనటువంటి వ్యక్తి, సంసార జీవితం సాగించినటువంటి వ్యక్తి. ఆయన చూస్తే మీకు అర్థమవుతుంది, కానీ అయ్యో ఇటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చారు మనల్ని అనే బ్యాడ్ ఒపీనియన్ మీకు రాకుండా ఉండటం కోసం నేను ముందు మీకు అది గుర్తు చేస్తున్నాను అని చెప్పి ఆ మహానుభావుడు నాకు చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత నాన్నగారు ప్రవేశం గురించి చెప్తున్నానమ్మా నేను. నాన్నగారి దగ్గర మా ప్రవేశం.
అలాగే అండి.
అప్పుడు నాన్నగారి దగ్గరికి బయలుదేరాం. అప్పుడు అక్కడ సీన్ ఎలాగుందంటే, నాన్నగారు ఈ అరుగు మీద నుంచి ఆ అరుగు మీదకి, ఆ అరుగు మీద నుంచి ఈ అరుగు మీదకి తిరుగుతూ ఒక్కరే ఉన్నారు. తిరుగుతూ ఒక భక్తుడు రాక కోసం భగవంతుడు ఎదురు చూసినట్టు మాకు అనిపించింది. అయితే మేము కృష్ణుడి బొమ్మ దగ్గర కారు ఆఫ్ చేసి అక్కడి నుంచి నడిచి వెళ్తుంటే నాన్నగారు నిలబడి ప్రచారాలు కొడతా ఉంటే మాకు అనిపించింది అలాగని, ఒక భగవంతుడు భక్తుడు రాక కోసం ఎదురు చూస్తున్నాడు అని అనిపించిన తర్వాత వెళ్ళామండి. వెళ్ళి నాన్నగారు నమస్కారం చేశాం. చేస్తే ఈయన మల్లిడి వెంకటరామారెడ్డి గారు, నాన్నగారు ఈయన కొంచెం కష్టాల్లో ఉన్నారండి, మీ దగ్గరికి తీసుకొచ్చాను అన్నారు. ఏం పేరండి అన్నారు. నా పేరు తాడి వెంకటకృష్ణారెడ్డి అండి నాన్నగారు. సరే రెడ్డి గారు, మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, మీరు పాత స్థాయికి మళ్ళా మీ పరిస్థితులన్నీ చక్కబాటు అవుతాయి, కానీ పరిస్థితులు తేడా వచ్చినప్పుడే భగవంతుడిని నమ్ముకోవడం, లేనప్పుడు మానేయటం అనేది ఉండకూడదు అని చేత మీరు అని ఆయన చూపులో, నా చూపులో ఆయన చూపు కలిపారు. కలిపి నాన్నగారు చెయ్య నా దవడల్ని, రెండు దవడల్ని అలాగా స్మరించారు, అంటే మామూలుగా సృజించారు. సృజించటంలో ఆ శక్తి, శక్తి అనుకోండి మీరు ఏమనుకోండి, నాకైతే ఎంతో ఆనందం వేసింది. ఆ బోసి బోసి నవ్వులతో, ఆ చల్లని చూపులతో, ఆ కళ్ళల్లోంచి వచ్చినటువంటి కాంతిని నేను కన్నులారా చూసుకుని ఎంతో తృప్తి పడిపోయాను. తృప్తి పడిపోయిన తర్వాత నాన్నగారు లోపలి నుంచి ఒక రమణ మహర్షి బస్తో, అంటే చిన్నది పూజా మందిరంలో పెట్టుకోమని చెప్పి పట్టుకొచ్చి నాకు ఇచ్చారమ్మ.
ఓకే
అమ్మ, అమ్మ ఉషా అప్పుడు నేను పొందినటువంటి ఆనందం అంటే ఫోటో ఇచ్చినందుకు కాదు, నాన్నగారు సూపులో ఉన్నటువంటి చల్లనతనం, ఆ మాటల్లోని తీయదనం నన్ను ఎంతో అంత ఇంత కాదు చాలా ఆనందపరిచింది. ఆనందపరిచి మనం మంచి, మనకి ఎటువంటి గురువుగారు కావాలో అటువంటి గురువుగారే మనకు దొరికారు అని చెప్పి అనుకుని, ఈయన గనక ముందు అలాగ అని చెప్పు ఉండకపోతే నా మనస్తత్వం ప్రకారంగా ఈయనేంటి అని అనేసుకుందినమ్మ.
అదేనండి,
ఆయన ముందు చెప్పటం వల్ల నాకు బాగా పనిచేసింది. పనిచేసిన తర్వాత నాన్నగారు, రెడ్డి గారు మీ పాత స్థాయికి మీరు వెళ్తారు, మీరు ఇబ్బంది ఏం పడరు, మీకు అన్ని రకాల బాగుంటుంది, అయితే ఈ ఫోటో మాత్రం కంపల్సరీగా మీరు పూజా మందిరంలో పెట్టుకోండి అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ ఫోటోని నేను తెచ్చుకుని అతి భద్రంగా పూజా మందిరంలో ఆ మర్నాడే పూజలో పెట్టేసుకున్నాను. పూజలో పెట్టేసుకుని ప్రతిరోజు దేవుడితో పాటు భగవాన్ని కూడా పూజ చేసుకుంటా, అలాగా కాలక్షేపం చేస్తుంటే నాన్నగారు ఎంత నెట్వర్క్ చేశారంటే అమ్మ, ఆ నెట్వర్క్ మామూలు వాళ్ళు ఎవరో చేయలేరు. అయితే నేను 1984 నుంచి నాకు కారు ఉందమ్మా, బాగా మంచి స్థాయికి వెళ్ళిపోయాను, మిషనరీ మంచి స్థాయిలో ఉండి పెద్ద పెద్ద కాంట్రాక్టులు అన్నీ చేసుకుంటూ ఉండే వ్యక్తిని. ఆ కారు ఇప్పుడు మానలేదు, ఎక్కడికి వెళ్ళినా కారు మీదే తిరగటం అలవాటు. అప్పుడు నాన్నగారు నాకు ఏలూరులో ఓ పని, మాది ఏదో పాత బిల్లు ఒకటి ఉండిపోతే చాలా చిన్న బిల్లు అమ్మాది, ఆ బిల్లు కోసమని ఏలూరు వెళ్ళే పరిస్థితి నాకు కల్పించారు. కల్పిస్తే అప్పుడు నేను పారేసుకుని ఏలూరు వెళ్ళిపోయాను. ఏలూరు వెళ్ళేటప్పటికి నాకు అక్కడ ఇంజనీరు, అందరు ఇంజనీర్లు నాతో బాగా సన్నిహితంగా ఉండేవారమ్మ. దాంతో ఆయన ఎస్సీ గారు, సో అక్కడ ఆ ఏలూరు సర్కిల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ అని ఆయనే హెడ్. ఆయన రూమ్లోకి వెళ్ళిపోయి నేను కూర్చున్నాను. కూర్చుంటే ఒక ఇద్దరు కాంట్రాక్టర్లు దెబ్బలు ఆడుకుంటున్నారు. దెబ్బలు ఆడుకుంటూ మాకు కిటికీలోంచి కాపాడుతుంది, చూడండి కృష్ణారెడ్డి గారు మంచి వర్క్ అండి ఇది, ఇద్దరే కొన్నారు, ఆ ఇద్దరు కూడా కుట్టుకుంటున్నారు చూడండి, వీలైతే మీరు వెళ్ళి కొంచెం వాళ్ళకి కాంప్రమైజ్ చేసి పెట్టమని చెప్పి నాకు ఆయన నన్ను రిక్వెస్ట్ చేశారు. అంటే ఇందులో మీరు అందరూ గమనించవలసింది ఏంటంటే అమ్మా, నాన్నగారు వేసినటువంటి జల్లిడి ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్ది అనేది ఈ సబ్జెక్ట్లో మీకు అర్థమవుతుంది.
ఓకే అంకుల్,
ఇది ఏంటి సంబంధం లేని సబ్జెక్ట్ చెప్తున్నారు కృష్ణారెడ్డి గారు అని మాత్రం మీరు అనుకోవద్దు.
లేదు లేదు అనుకో
అమ్మా, అంటే మన నాన్నగారు భక్తులు కూడా చాలా అది శ్రద్ధగా వినవలసినటువంటి సబ్జెక్ట్ అమ్మా ఇది.
అలాగే అండి అలాగే.
అప్పుడు ఆ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ అమ్మా, 1983లోనే స్పెషల్ క్లాస్ అంటే నేను ఇతర దేశాల్లో కూడా టెండర్ చేయొచ్చు ఆ స్థాయికి వెళ్ళాను. అప్పుడు దాంతో నేను బయటికి వెళ్ళి వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేసి, ఏమండి మీరిద్దరే కదా ఉన్నారు, మీరు దీన్ని ఏదో రకంగా కాంప్రమైజ్ చేసుకోండి, ఒక వర్క్ నిద్ర చేయలేరు కాబట్టి ఒకళ్ళు డబ్బులు తీసుకోండి ఒకళ్ళు వర్క్ చేసుకోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. లేదు మాకు వ్యక్తిగత కక్షలు ఉన్నాయి అని చేత మేము ఇద్దరం ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకోవటం మాకు న్యాయం అని చెప్పి మీరు అవతల గెలిపోమన్నారు. అంతకన్నా మనం ఏం చేయలేం కదమ్మా.
అవునండి.
సరే నేను లోపలికి వచ్చేసి ఎస్సీ గారితో ఇలా ఇలా జరిగిందని చెప్పాను. వాళ్ళ కర్మ మనం ఏం చేస్తున్నాం రెడ్డి గారు అంటే, అప్పుడు నాన్నగారు నాతోటి, ఏమండి ఎస్సీ గారు మీరు నేను ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఇటువంటి వర్క్ టెండర్ పిలిచినప్పుడు నాకు చెప్పొద్దా అండి మీరు అని అడిగితే ఆయన అన్నాడు, వెంటనే హెచ్డి గారు రామరాజు గారు అని ఉంటే ఆయన్ని పిలిచి, కృష్ణారెడ్డి గారికి రేపు ఎల్లుండి టెండర్ ఉంది కదా, ఆ టెండర్ నోటీస్ పట్టుకొచ్చిమ్మన్నారు. ఆ టెండర్ నోటీస్ పట్టుకొచ్చి ఇచ్చారు ఆయన. దాని షెడ్యూల్ ఖరీదు 1580 రూపాయలు అమ్మా. షెడ్యూల్కి అప్లై చేయడానికి 1580 రూపాయలు కట్టాలి. నా జేబులో 200 ఉన్నాయి, ఏం చేయను. కానీ వర్క్ అయితే చాలా మంచి వర్క్ చేయాలి అన్నారు. అయితే ఇప్పుడు కార్ మీద వెళ్ళివ్వండి.
ఓకే.
అప్పుడు సరే ఆ టెండర్ నోటీస్ తీసేసుకున్నాను, బయలుదేరి కార్ వేసుకుని వచ్చేస్తున్నాను. వచ్చేస్తుంటే రాజమండ్రి ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి దిగుతున్నాను. దిగుతుంటే తప్పట్లు వినిపించినాయి నాకు, ఎవరు తప్పట్లు కొడుతున్నారని చెప్పి అద్దంలోంచి చూసేటప్పటికి మా అయ్యప్ప స్వామి గుడిలో కమిటీ మెంబర్ అయిన ఆయన జీవి సత్యనారాయణమూర్తి గారని, గోదావరి సత్యనారాయణమూర్తి గారని రాజమండ్రి అమ్మ.
ఓకే.
ఆయన ఆఫ్ చేశారు, గబగబా కారు పక్కనెట్టి దిగి వెళ్ళి, ఆయన పెద్ద ఆయన, ఆయన దండం పెట్టాను. కృష్ణారెడ్డి గారు మీ గురించి మార్కెట్లో చాలా బ్యాడ్గా చెప్పుకుంటున్నారు, చాలా పాడైపోయారట కదా, చాలా దెబ్బతినేశారట కదా అని చెప్పి అడిగారు. అవునండి, కావలసిన వాళ్ళ వల్లే దెబ్బతిన్నాను నేను, ఇప్పుడు మరి మనం ఏమి చేయలేం కదా అన్నా. అలాగే నూరుకుంటే ఎలాగండి, డబ్బులు ఎక్కడ పాడేసుకున్నారో అక్కడే ఎదుక్కోండి అన్నా. అంటే టెండర్ నోటీస్ జేబులోకి వచ్చింది, ఈ నోటమిటీ ఈ మాటలు వచ్చింది. అంటే గురువు యొక్క కల్పన ఎలాగుంటుంది అనే దానికి అప్పుడు ఆయన ఎప్పుడు పోనీ ఆయన డబ్బు అడగలేదు, ఆయన ఎప్పుడు నాకు డబ్బు ఇస్తానని అనలేదు. అటువంటి వ్యక్తి కేకేసి డబ్బులు ఎక్కడ పాడేసుకున్నారో అక్కడే ఎత్తుక్కోవాలి కదా. అంటే అప్పుడు నేను అన్నాను, కరెక్టేనండి, ఎత్తుక్కోవటానికి మళ్ళీ డబ్బులు పెట్టుబడి పెట్టాలి కదా అని చేత ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో నేను ఏం చేయలేనండి అన్నా. ఎంత కావాలి మీకు అన్న, 59 లక్షల వరకు 2 లక్షలు అప్పు అడిగానమ్మా. 59 లక్షల వర్క్ అది, ఇంకా మనకేమి రాలేదు, టెండర్ నోటీసే మన జేబీలో ఉంది. నాకు 2 లక్షలు ఇస్తే సరిపోద్దండి సత్యనామూర్తి గారు అన్న. అంటే తండ్రి పలికించాడు అంతే. అప్పుడు అయితే ఓ పని చేయండి, మీరు మా ఇప్పుడు ఒక 50 లక్షలు 50 వేలు ఉన్నాయి, 50 వేలు పట్టుకెళ్ళిపోతారా అన్న. 50 వేలు సరిపోదండి, ఏం చేతంటే 59,000 ఏమో డిపాజిట్ కట్టాలి, 10,080 రూపాయలు ఏమో షెడ్యూల్ కాస్ట్ కట్టాలి అని చేత నాకు 2 లక్షలు ఇస్తే నేను టెండర్ పేజ్ వచ్చాక మీతో అన్ని మాట్లాడతాను. తర్వాత మరి హామీ ఇవ్వడానికి నా ఆస్తులన్నీ కూడా బ్యాంకులో మెషినరీ కింద ఉండిపోనియండి, అవతల వాళ్ళు నాకు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కానీ నేను ఆ ఆస్తులు రిలీజ్ చేసుకోలేను. దానికి మరి మీకు ఇప్పుడు హామీ ఇవ్వనాక నా దగ్గర ఏమీ లేదు. అంటే 1991లోనమ్మా ఇది, అప్పుడు 2 లక్షలు అంటే చాలా ఎక్కువ. అప్పుడు ఆయన ఏం చేశారంటే కృష్ణారెడ్డి గారు నాకు ఏమీ లేదో కాగితం మీద ఇగో పలానా డేట్ని 2 లక్షలు పట్టుకెళ్ళాను అని చెప్పి రాసేసి సంతకం పెట్టండి సరిపోద్ది. ఏది నోటు బుక్ మీద, ప్రో నోటు కాదమ్మా నోటు బుక్ మీద. అప్పుడు సరే మర్నాడు పొద్దుటే వచ్చేయమన్నారు. మర్నాడు పొద్దుటే రాజమండ్రి వెళ్ళేటప్పటికి ఒక బ్యాంకులోను ఓ బ్యాంకుకి చెక్ ఇచ్చారు ఆయన. ఆ చెక్ తీసుకుని 59,000కి ఒక డీడీని, 1,080 రూపాయలకు ఒక డీడీ, 2 డీడీలు తీసుకుని ఏలూరు వెళ్ళిపోయాను. ఏలూరు వెళ్ళిపోయి ముందు అప్లికేషన్కి అప్లై చేశానమ్మా, 1,080 రూపాయలు ఇచ్చేసి అప్లై చేస్తే అప్పటికి ఇద్దరే ఉన్నారు ఆ వర్క్ మీద. హలో
అంకుల్, అంకుల్ చెప్పండి.
అప్పటికి ఇద్దరే ఉన్నారమ్మా. ఇద్దరే ఉంటే సరే నేను కొన్నానని చెప్పి తెలిసిన తర్వాత యనమండుగుడు అయిపోయారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆవేళ న్యాయంగా 59 లక్షల వర్క్ అంటే ఆ వర్క్ని ఎటువంటి మూర్ఖుడైనా సరే చూడకుండా టెండర్ ఇటు. అయితే నాకు చూసే అవకాశం లేదు. అక్కడికే దగ్గర 70 కిలోమీటర్ల దూరంలో నాగిరెడ్డి గుడి అని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఆ వర్క్ అక్కడ ఉంది, అక్కడ చూడాలి. చూసే అవకాశం లేక అప్లికేషన్ ఇచ్చేసి టెండర్ షెడ్యూల్ తీసుకున్నాను. తీసుకుని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మర్నాడే టెండర్. మరి ఎక్కడికి వెళ్ళిపోయినా ఎంత పొద్దుపోయినా సాయంత్రం ఇంటికి వచ్చేయటం నాకు అలవాటు
అమ్మా.
అలాగే ఆవేళ టెండర్కి మళ్ళా మర్నాడు పొద్దుటే బయలుదేరి టెండర్కి వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పటికి నిన్న దెబ్బలు ఆడుకున్నటువంటి ఆ ఇద్దరు కూడా కొన్నారు నా మీద పోటీ. కొని వాళ్ళు అన్నారు ఏమండి ఈ వర్క్ మాకు దగ్గర, మీరు ఎక్కడో ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి మా మీద పోటీ చేస్తారా, మీరు చేయనాక లేదు అన్నారు. నేను ఇండియాలో ఎక్కడన్నా చేయొచ్చు, మీరు అలాగని అన్నాక లేదు అన్నా. అయితే అందరూ కాంప్రమైజ్ అయిపోయారు. మిగిలిన వాళ్ళు అందరూ నాకు మాకు ఒక తలకు క్యాబ్ ఇవ్వాలి ఇవ్వండి సరిపోద్ది అన్నారు. జగ్గం ఒక రాజుగారు ఆయన కొద్ది పుట్టరాజు గారు అని అంటారండి ఆయన, ఆయన జగ్గారెడ్డి గూడు. ఆ రాజుగారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఇవ్వను, మీ మీద పోటీ వేసేస్తాను అని. సరే వేసేసుకోమని చెప్పి దగ్గర 60-70 ఐటెంలు ఉంటాయమ్మా దాంట్లో, గబగబా చోట పూకొని పిలప్ చేసేసుకుంటున్నాను. ఇక నాన్నగారిని స్మరణ మానుకోలేదు. నాన్నగారిని ఏదో స్మరించుకుంటూ ఏ జరిగినా నాన్నగారి దగ్గరికి వెళ్ళటం చెప్పటం, నాన్నగారి కొద్ది మళ్ళా వెళ్ళి ఈ టెండర్ గురించి చెప్పటం ఇంత జరిగింది. జరిగిన తర్వాత నాన్నగారు ఏ పర్వాలేదండి రెడ్డి గారు మీకే వస్తుంది వరకు మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పారు. వెళ్ళిన తర్వాత టెండర్ ఈ రాజుగారు చాలా పొట్టెట్టేశాడు. పొట్టెట్టేసేస్తే అయితే ఓ పని చేయండి, 2 లక్షల రూపాయలు మీకు ఇస్తాను నేను, మిగిలిన వాళ్ళందరికీ 50-50 వేలు, ఇతనికి మాత్రం 2 లక్షలు ఇస్తాను అన్న. ఆ 2 లక్షలు నేనే మీకు ఇస్తాను అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన అంటే అప్పుడు రామరాజు గారని అడ్రాస్ మ్యాన్ గారు కేసి కృష్ణారెడ్డి గారి ఇతను ఎవరికి డబ్బులు ఇవ్వడండి, ఇలా గని చేసి గొడవ చేసేసి మళ్ళీ లాస్ట్లో ఎగ్గొట్టేస్తాడండి అని చేత మీరు అది మాట నమ్మకండి, డబ్బు ఎంత అయితే అంత మీరే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నా నోటం నాన్నగారు డ్రా చేసుకుందామండి, డ్రాలో ఎవరికి వస్తే వాళ్ళు తీసుకుందాం అని అనిపించారు. ఆల్ రైట్ ఓకే అన్నాడు అతను రాజుగారు. ఆయన అప్పుడు వెంటనే నా జేబులో వచ్చే రూపాయి ఖర్చు తీసి పైకి వేసాం. బొమ్మ నేనన్నాను బూరు సాయి అన్నాడు. బొమ్మ పడింది. బొమ్మ పడి వెంటనే ఆ చేతిలో షెడ్యూల్ గబగబా లాగేసుకుని టబడబడబడప ఫిల్ అప్ చేసేసి టెండర్ వేసేసానమ్మా. టెండర్ వేసేసిన తర్వాత ఆయనకి 2 లక్షలకి ప్రో నోట్ రాసేసి ఆయనకి 2 లక్షలకి మిగిలిన వాళ్ళందరికీ 50-50 ఇచ్చేసాను.
ఓకే
ఇచ్చేసిన తర్వాత ఆ ఎస్సీ గారు అప్పుడే హైదరాబాద్ సీఈ గారికి ఫోన్ చేసి ఏమండో మన లింక్ ఛానల్కి కాంట్రాక్టర్ కన్ఫర్మ్ అయిపోయాడండి కృష్ణారెడ్డి అని, అతను అతనికి వచ్చింది వరకు నేను మండే పంపిస్తున్నాను అతన్ని, అది అప్రూవ్ చేసేయండి అని చెప్పి చెప్పారు. ఆ వేళ సాటర్డే అమ్మ, టెండర్ అయిపోయింది. మళ్ళా నాన్నగారు జిందూరు వెళ్ళి నాన్నగారు టెండర్ మనకే వచ్చిందని చెప్పేసేసి నాన్నగారు ఆశీస్సులు తీసుకుని ఆశీస్సులు తీసుకోవడానికి నేను మా మిస్సెస్ ఇద్దరు వెళ్ళాం. ఇద్దరు వెళ్తే నాన్నగారు రూపంలో ఏదో మార్పు కనిపిస్తుంది. నాన్నగారిలో చిరునవ్వు కాపాడలేదు, ఏదో ఆలోచిస్తున్నారో. మీరు వస్తారు రెడ్డి గారు, మీరు వస్తారు ఎన్నిసార్లు మీరు వస్తారు అంటున్నారు. అంటే ఒక జ్ఞాని నోటమట అన్నిసార్లు వస్తారో అని అంటే ఏదైనా ప్రమాదం ఉందా ఏంటి మనకు తెలియదు, అది అప్పటికి మాకు తెలియదు. సరే నాన్నగారు ఎప్పుడైతే అలాగన్నారో అన్న తర్వాత మేము ఇంటికి వచ్చేసి మర్నాడు ఈ లోపల మామూలుగా దీని మీద ట్రైన్ మీద ఏలూరు వెళ్ళిపోయినండి. ఏలూరు వెళ్ళిపోయి వర్క్ చూసి వద్దాం ఎంచేదంటే సాయంత్రం వరకు మనకి గోదావరి సాయంత్రం కదా క్యాచ్ చేసేది అని చెప్పి ఏలూరు వెళ్ళిపోయి ఎస్సీ గారితో మాట్లాడాను. ఎస్సీ గారితో మాట్లాడితే ఎస్సీ గారు అన్నారు ఏం పర్లేదు కృష్ణారెడ్డి గారు మీరు వర్క్ చూడక్కర్లేదు అన్నారు. లేదండి చూడాలండి అన్నా. చూడాలని అంటే మన ఎగ్జూడ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళండి, ఎగ్జూడ్ ఇంజనీర్ మీకు ఏర్పాటు చేసి పెడతారు అని. అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఒక ట్యాక్సీ తెప్పించి నాకు ఇచ్చి నన్ను నాగిరెడ్డిగూడెం వెళ్ళి వర్క్ చూసుకుని వచ్చేయమన్నది పంపారు. పంపితే ఎప్పుడు నాకు ఆకలేసేది కాదు, ఆ వేళ 12:30కే ఆకలేసేసింది. ఆకలి అక్కడ మొదలత హోటల్ అని ఉంటుంది, ఆ హోటల్కి వెళ్ళి డ్రైవరు నేను భోజనం చేసేసి కారు వేసుకుని నాగిరెడ్డిగూడెం వెళ్తున్నాం. ఎందుకంటే సరిగ్గా ధర్మాజీగూడెం అనే గ్రామం ఉందమ్మా, అక్కడ 60 అడుగులు వెడల్పు రోడ్డు, ఒక దగ్గర 2-3 కిలోమీటర్ల దూరంలో ఒక పిట్ట కూడా కాపాడతలేదు. డ్రైవర్ 60-70 కిలోమీటర్ల స్పీడ్లో కారు వెళ్తుంది. వెళ్తామంటే సడన్గా ఆ విలేజ్లోంచి ఒక లారీ రివర్స్ గేర్లో వెనక్కి వస్తుంది. దాంట్లో 12 అడుగులు గడ్డర్లో లారీ కంట శాస్ కంట వెనక్కి గడ్డర్లు ఉన్నాయి. మరి డ్రైవర్ చూసుకోలేదు, ఏ గడ్డర్లు అంటున్నాను నేను, ఈ లోపల వెళ్ళి కొట్టేసాడు.
అయ్యో
కొట్టేసేటప్పటికి అంబాసిడర్ కార్ అమ్మది మొత్తం టాప్ లిగిసిపోయి నేను కూర్చున్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి తప్ప మిగిలిన 3 పక్కల డోర్లు ఊడిపోయి డ్రైవర్కి ఏమో నొసలవే బొర్రెడిపోయింది, కన్ను బయటికి కాపాడుతుంది.
అయ్యయ్యో
డ్రైవర్ ఏవో సీట్ కిందకి పోయాడు, కారు వెళ్ళి ఒక రాళ్ల గుట్ట గుద్దాసి అప్పుడు నేను మిగిలిన క్యాష్ కూడా పట్టుకెళ్తున్నాను. ఈయన 2 లక్షలు ఇచ్చాడు కదా, 2 లక్షల్లోనూ మిగిలిన డబ్బు కూడా హైదరాబాద్లో ఖర్చులకు ఉంటుందని పట్టుకెళ్తున్నాను. ఆ చిన్న బ్రీఫ్ కేసులో పెట్టుకుని వెళ్తున్నానమ్మా, వైట్ డ్రెస్ వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకున్నాను. ఈ కారు వెళ్ళి ఎప్పుడైతే కొద్దిందో డోర్ ఓపెన్ చేసి కిందకి దిగాను. ఎందుకు దిగి గబగబా డ్రైవర్ చెప్పి వెళ్ళి చూసేటప్పటికి ఈ నొసల్లోంచి బ్లడ్ ఎక్కేస్తుంది, బ్లడ్ వచ్చేస్తుంది. అప్పుడు నా జేబు రుమాలు తీసి ఆ గుర్రులో పెట్టేసి ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్తే అక్కడ ఏదో పాప ఎవరో వచ్చారు, వాళ్ళు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయాం. కారు ఒక్క నేను చూడలేదు, కారు ఎలాగైంది ఏమైంది అనేది చూడలేదమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే ఫస్ట్ ఎయిడ్ దీనికి రక్తం కంట్రోల్ అయ్యేలా చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఈ యాక్సిడెంట్ అని చెప్పలేదు, చెప్తే చేయరని. అప్పుడు మొత్తం మీద డాక్టర్ గారు చేస్తున్నారు, ఈ లోపల 4 అయిపోయిందమ్మా, కుట్లు కుట్టేశారు, బ్లడ్ కంట్రోల్ అయింది. ఈ లోపల ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చి ఎవరో ఈ కారులో దిగారట, డ్రైవింగ్ కారులో దిగారట ఎవరో అని అడిగాడు. అయితే నేనే ఇస్తారా అన్నా. ఏ చెవిలో పువ్వు పెట్టుకున్నాను అనుకుంటున్నావా, కారులో కూడా ఎవడన్నా బతుకుతాడా, నువ్వు దిగటం ఏంటి అని. ఏదండి కారులోంచి దిగింది నేనేనండి అన్నాను. అంటే కారు నువ్వు చూసావా అన్న. చూడలేదండి, డ్రైవర్ని పట్టుకించుకోవాలనే తపంతో వచ్చేసానండి అన్న. సరేదా అయితే కారు దగ్గరికి వెళ్దాం అని చెప్పి బుల్లెట్ ఆయన బుల్లెట్ వేసుకొచ్చాడు. బుల్లెట్ మీద ఎక్కించుకుని కారు దగ్గరికి తీసుకెళ్ళి కారులో ప్రయాణం చేసింది నేనేనా అని నాకే అనుమానం వచ్చింది.
అంత దుఃఖం అయిపోయిందా?
అయిపోయిందమ్మా కారు. గడ్డర నా కంఠానికి తగిలి తాగటంగా వెళ్ళిపోయినాయి అమ్మా గడ్డరలో. ఆ గడ్డరే కనుక నా కంఠానికి తగిలితే మొండెం వేరు పీకి వేరు అయిపోయింది.
మై గాడ్,
అసలు సమస్య లేదండి. చిన్న ఒక ఇంటికో వాసులో తప్పిపోయింది. అప్పుడు అక్కడ రైతులు అరుగుమేపోకున్న రైతులు గబగబా పాతిక మంది దాకా వచ్చారు. ఎస్ఐ గారు కొత్తూరు కారులోను ఒంటి గంటకి దిగింది ఈయనేనండి, అయితే కారు యాక్సిడెంట్కి గురి అయిపోయిన వెంటనే ఒక ఫ్లాష్ లాగా వచ్చిందండి, ఈతో ఒక అతీతమైన శక్తి ఈయన్ని కాపాడుతుంది కాపాడింది అని అనుకున్నాం. డోర్ తీసుకున్న బల్లిపూలా దిగాడు ఈయన అనేటప్పటికి ఎస్ఐ గారు నా కాళ్ళు ఒక చూసి, కాళ్ళు దగ్గర నుంచి నెత్తం కాదా నెత్తి ఒక చూసి, సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలండి అని అడిగాడు. అప్పుడు సార్ అన్నాడు ఎంత గొప్ప గురు కృప చూడమ్మా.
అవునండి, అద్భుతం.
తలుచుకుంటే నేను ఎప్పుడు నేనున్న వాహనం ఎప్పుడు యాక్సిడెంట్ అవ్వలేదమ్మా. నాకు 1984 నుంచి కూడా కారు అలవాటు, ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వలేదు నేనున్నది. అప్పుడు మీరు వస్తారు అన్న దానికి నిదర్శనం గురువు యొక్క కృప వల్ల మనకి ఏమీ తగలకుండా మనం
బయటకు వచ్చానమ్మా.
అప్పుడు దానికి కూడా కథ ఉందమ్మా. అలా జరగటానికి కూడా నా కోసమే అలా జరిపించారు తండ్రి. కారు యాక్సిడెంట్ అవ్వకపోతే నేను సైట్లోకి వెళ్ళిపోతాను.
అవును,
సైట్లోకి వెళ్ళిపోతే సైట్ చూస్తే ఎవరో వర్క్ చేయరమ్మా. అంత అంత భీభత్సమైన వర్క్ అన్నమాట అది, అలా ఉంది. అప్పుడు నిజంగా కనుక ఆ వేళ నేను ఎల్లుంటే ఆ వర్క్ నేను చేయను, నా కష్టాలు గొట్టెక్కలేను. నేను అక్కడ యాక్సిడెంట్ జరగటం, నేను మళ్ళీ వెనక్కి హైదరాబాద్ వెళ్ళిపోవటం. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ చీఫ్ ఆఫీస్లో దాన్ని అప్రూవల్ చేయించేసుకోవటం. అప్రూవల్ చేయించేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి ఎస్సీ గారి ఆఫీస్కి వచ్చి అగ్రిమెంట్ రాశాం. అగ్రిమెంట్ రాస్తే అది మనం మంగళసూత్రం కట్టినట్టమ్మా.
అవును,
మంగళసూత్రం కట్టినట్టు దానితోటి ఇంకా వర్క్ కన్ఫర్మ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను కాకినాడ మా ఆఫీస్కి వెళ్తే కాకినాడలోను ఎవరు అడిగారు, కృష్ణాడి గారు ఏం చేస్తున్నారని. ఇంకా మొత్తం 2 జిల్లాలో తెలిసిపోయిందమ్మా నేను దెబ్బతినేసానని.
అదేనండి
నా పరిస్థితి కూడా. నాకు ఇది టెండర్ 92 93లోను, అయితే 92లో మా చిన్న పాప పెళ్ళయింది. పెళ్ళి వాయిదా అడిగాను నేను, మా ఇంకుడి గారి దగ్గరికి వెళ్ళి వాయిదా అడిగానమ్మా. ఏమడు బావగారు ఏంటి అన్నారు. ఏదండి నాకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు మోసం చేశారు, నాకు డబ్బు రావట్లేదు ఇప్పుడు, అని చేత పెళ్లి వాయిదా వేసుకుంటానండి అన్నా. అయితే పెళ్లి చేయటానికి ఖర్చు పెట్టినాక డబ్బులు ఉన్నాయా అని అడిగాడు. పెళ్లి చేయటానికి ఖర్చుకు డబ్బులు ఉన్నాయని, మీ కట్నం ఇవ్వడానికి అయితే ఇప్పుడు నా దగ్గర లేవు అన్న. సరే కట్నం అయితే సంవత్సరం పోయాక ఇద్దరికి అని పెళ్లి కానీ చేద్దామండి అన్న.
బాగుంది.
అప్పుడు పెళ్లి అది కూడా నాన్నగారు సలవేనమ్మా.
అదేనండి,
నాన్నగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగాము, అడిగితే వారు అలాగని అంటే చేసేద్దామండి అన్నారు. అది 1992 అక్టోబర్ 10వ తారీఖు అమ్మా. విపరీతమైన కొంభరుష్టి అమ్మా. ఆ తండ్రికి ఏం పని అమ్మా, అంత కొంభరుష్టిలో కూడా వచ్చి ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళారమ్మా తండ్రి. ఎదురేశ్వరం వచ్చారమ్మా, ఎదురేశ్వరం వచ్చి ఆశీస్సులు ఇచ్చి అప్పుడు వెళ్ళారు. అంటే నా జీవితం ఎంత దోషాలతో నిండిపోయింది అనేది నాన్నగారికి అర్థమైపోయింది. అర్థమైపోయి నన్ను అలా కాపాడుకుంటూ వచ్చారమ్మా. అప్పుడు కాకినాడ వెళ్ళేటప్పటికి కాకినాడలో ఇలాగ పలానా పని వచ్చిందండి నాకు అని చెప్పాను. జ్యోతి ప్రకాష్ అని మా ఫ్రెండ్ ఒక ఆయన ఎడ్రాస్ మ్యాను, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు ఏ పని అండి అన్నాడు. ఇలాగ ఏలూరులో గోనిలవాగ్ అండి, గోనిలవాగు తమిళేరు మీద లింక్ ఛానల్ ఒకటి తవ్వి కార్యక్రమం వచ్చింది 59 లక్షల వరకు అని. కృష్ణారెడ్డి గారు భగవంతుని మీ అందు చల్లగా చూడలేదు, చాలా బ్యాట్ వర్క్ అండి అది. భీమవరం పప్పు రంగరాజు గారు ఆ వర్క్ చేయలేక వదిలేసేసి ఆయన ఆ వర్క్లోనే మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి సంపాదించుకున్న డబ్బు అంతా పాడు చేసుకున్నారు పప్పు రంగరాజు గారు. మళ్ళా ఆయన ఖాతాలో మీరు వెళ్తారండి, ఇంక ఇందులో ఏమో డౌట్ లేదన్నది. అప్పుడు మళ్ళా బాధ వచ్చింది. బాధ వచ్చి విజయవాడలో మా ఫ్రెండ్ ఉన్నాడు ఎస్సీ గారు రామేశ్వరరావు గారు అని, ఆయనకి ఫోన్ చేశాను. ఆయన అన్నారు మళ్ళా ఈ ఏలూరు వాళ్ళతో ఆయన కూడా మాట్లాడి ఏం పర్వాలేదు కృష్ణారెడ్డికి మంచి లిఫ్ట్ దొరుకుద్ది వర్క్లోను, సరే అయితే ఇంకా అగ్రిమెంట్ రాసేసాం కదా ఎలాగో ఏదో అవుతుంది అని చెప్పి వర్క్ చోటాకి వెళ్ళానమ్మ. 1992లో మా ఇంటికి వచ్చి ఉంటారమ్మా మీరు ఓసా?
వచ్చానండి.
బల్లల మామిడేళ్ళలో మా ఇంటికి వచ్చారు కదా?
వచ్చాను వచ్చాను.
మా ఇంటికి ఎదురుగుండగా ఉన్న కాలువ కంకణాల కూడని ఆ డ్రైన్ ఒకటి తవ్వామమ్మా.
ఓకే.
తవ్వినప్పుడు దాని మీద ఒక ఇంజనీర్ గారు జేఈగా ఉన్నాడు ఆయన, ఆయన్ని తెలుగు గంగకి వేశారు. తెలుగు గంగ వేస్తే ఆయన నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చి కృష్ణారెడ్డి గారు మీకు ఈఎన్సి ఆఫీస్లో నాకు అప్పుడు కోట ఉండేదమ్మా, అంటే నా గొప్ప అనేది చెప్పుకోకూడదు, నాకు ఇంతమంది ఆఫీసర్లు నాకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వేయించుకుని కోట ఉండేది. ఆ కోట అంటే నేను డబ్బులు ఇచ్చేవాడిని, వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏం చేసుకునేవాడిని. దాంతో ఒక ఆయన వస్తే, ఆయన చంద్రబాబు గారు అని బీసీ క్యాండిడేట్, ఆయన వస్తే ఆయన తెలుగు గంగ వేస్తే తెలుగు గంగ నుంచి ఆయన ఏలూరు సర్కిల్ తీయించాను ఆ రోజుల్లో. ఆయన వెళ్ళి నాగిరెడ్డి గూడ కూర్చున్నాడు ఎంత నెట్ వరకు చూడండి. అప్పుడు అక్కడి నుంచి నేను అది ఆయన అక్కడ ఉన్నట్టు నాకు తెలియదు అమ్మా, నేను టెండర్ చేశాను కానీ నేను అక్కడికి వెళ్ళే వరకు ఆయన అక్కడ ఉన్నట్టు నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ చూసాం. వర్క్ చూస్తే రాళ్ళు రప్పలు ఎలాగా ఏం చెయ్యం, ఏం అర్థం కావట్లేదు. అయితే ఒక మిషనర్ వాండర్ని తీసుకుని వెళ్ళాను, రాయిగడ రవిగారు అని ఆయన్ని తీసుకుని వెళ్ళానమ్మా. ఆయన వచ్చాడు, వచ్చి కృష్ణారెడ్డి గారు ఈ వర్క్ ఎవరో చేయలేరండి, మీ స్నేహితుని కాబట్టి నేను ఒక క్యూబిక్ మీటర్ 11 రూపాయలకి నేను చేస్తాను, ఈ లోడ్ చేసినటువంటి మట్టిని బయటికి పట్టుకెళ్ళినాక టిప్పర్లు మీరు ఏర్పాటు చేసుకోండి, అంతకన్నా ఎవరో చేయలేరు. నా రేట్ ఎంత అనుకుంటున్నారు? నా రేట్ 8 రూపాయలు, అది 11 రూపాయలు ఇవ్వాలి. అది పరిస్థితి. అయితే గురు కృప ఎలా మారిపోయిందంటే అక్కడి నుంచి మరి టిప్పర్లు కావాలి కదమ్మా, కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నానేమో. టిప్పర్ల కోసం రాజమండ్రి వచ్చాం, ఆయన నేను రాయమండ్రి వచ్చాం. రాయమండ్రి వస్తే నా దగ్గర ఎప్పుడైనా డబ్బు ఉంటే టిప్పర్ల ఓనర్లకే ముందు ఇచ్చేసేవాడిని, మీరు ఎప్పుడన్నా రా నా పని వస్తే చేతిరి కానీ మీ దగ్గర ఇట్టుకోండి అని వాయిదాలు కట్టుకుంటారని. అటువంటి వాళ్ళు మీరు ఒక నెలకు అడ్వాన్స్ ఇస్తే మీకు టిప్పర్లు పంపుతా ఉన్నారు. కళ్ళమ్మటి నీరు వచ్చేసినాయి అమ్మా. అప్పుడు సరే అని చెప్పి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేస్తే మీకు టిప్పర్లు దొరికినప్పుడు నాకు ఫోన్ చేయండి అని చెప్పి రవి గారు చెప్పేసి ఆయన కాకినాడ వెళ్ళిపోయాడు. తెల్లారేటప్పటికి నేను బాధపడ్డాను కదండి నాన్నగారిని తలుచుకుని, తెల్లారేటప్పటికి నాకు 2 లక్షలు ఇచ్చిన ఆయన ఫోన్ చేశాడు. అప్పుడు నాకు ఇప్పుడు పూర్వం నుంచి ల్యాండ్ ఫోన్ ఉండేదమ్మా. అప్పుడు ఆయన ఫోన్ చేసి కృష్ణారెడ్డి గారు వర్క్ రాని చెప్పి 2-3 సార్లు మాట్లాడారు మీరు నాతోటి, వర్క్ వచ్చాక మాట్లాడదాం మానేహారేటండి అన్న. అయ్యి బాబు అలాగే లేదండి బాబు, వర్క్ నిన్న ప్రొక్కులైన అతను తీసుకుని వెళ్ళానండి చూపించాను, స్టార్ట్ చేసేస్తామండి వర్క్ అన్న. అలా కాదండి, మా బంధువులు కొత్త మిషన్ కొన్నాడు, 6 టిప్పర్లు కొన్నాడు, మొత్తం వర్క్ అతనికి కాంట్రాక్ట్కి ఇచ్చేయమంటున్నాడు, మీరు 10 పైసలు పెట్టుబడి పెట్టక్కర్లేదు, మీకు బిల్లు మార్చుకుని మీరు డబ్బు ఇవ్వండి, ఎంత వైభోగమా గురువుది. అంటే అదే బాధ, నా బాధ నాన్నగారికి తెలిసి నాన్నగారు చేసినటువంటి విచిత్రం అన్నమాట.
అవునండి.
అప్పుడు మన్నాడు పొద్దుటే కారు వేసుకుని రాజమండ్రి వెళ్ళిపోయానమ్మా. రాజమండ్రి వెళ్ళిపోతే ఈ మిషన్ కొన్న వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనకి కొత్త కారు వచ్చింది. కృష్ణాయుడు గారు మా కొత్త కారులో వెళ్దామండి అని నేను ఆయన నాకు 2 లక్షలు పెట్టిన సత్యనారాయణ గారు మొత్తం ముగ్గురు బయలుదేరి నాగిరెడ్డి గుడి వెళ్ళాం. ఈ మధ్యలో 4-5 రోజులు గడిచిపోయింది. ఈ నాగిరెడ్డి గుడి అని ఉన్న ఆయన ఒక విచిత్రం చేశాడు. ఇది మన కృష్ణారెడ్డి గారి వరకు, మన కృష్ణారెడ్డి గారికి మనం 5 పైసలు అడగకుండా మనల్ని ఇక్కడికి ఏం చేయడు ఆయన, ఆయనకి ఏదో రకంగా లాభం చేకూర్చాలి మనం అని ఆయనకి ఆయన ఆలోచించుకుని ఆయనకి ఆయన ఏదేదో ఉపకారాలు అందులో కలిపేశాడు. కలిపేసిన సంగతి నాకు తెలియదు. నాకు తెలియకపోతే ఈయన కృష్ణాడి గారు మరి ఈ మట్టి పైన ఒకటి మా వాడు చేస్తాడండి, ఈ బ్రిడ్జి మీరు కట్టుకుందరు కానీ అన్నాడు. అమ్మ టైం అయిపోతే నువ్వు చెప్పు అమ్మా. అప్పుడు ఆయన బ్రిడ్జి మీరు కట్టుకుందరు కానీ మట్టి వరకు మా వాడు చేసి వెళ్ళిపోతాడని చెప్పి చెప్పాడు. అక్కడ ఆ మట్టి వరకు ఒకటి పూర్తి చేయటానికి అతనికి 16 లక్షలు ఇస్తానని చెప్పాను అమ్మా నేను. ఆయన అన్నాడు నాకు లెక్కలో గట్ట ఏమి తెలవండి, నేను కొత్తగా వచ్చాను ఫీల్డ్లోకి, 20 లక్షలు ఇవ్వండి కృష్ణారెడ్డి గారు, 20 లక్షలు అయితే నేను చేసేస్తానండి, మీరు పెట్టుబడి పెట్టక్కర్లేదు, బిల్లు మార్చాక నా 20 లక్షలు నాకు ఇద్దరు కానీ. ఎంత సుఖమ్మా, ఇంకెవరింటికి నేను అప్పుకెళ్ళి పని లేదు.
అదేనండి.
అప్పుడు గబగబా ఆయన అన్నాడు ఇంకా కృష్ణారెడ్డి గారు అన్న 16 కాదు, నువ్వు అన్నా 20 కాదు, 18 లక్షలకే వయా మీడియంగా నేను చెప్పేస్తున్నాను అని చెప్పి నాకు డబ్బు ఇచ్చిన ఆయన చెప్పారమ్మా. చెప్పేటప్పటికి ఆయన ఇస్తున్నాడు నేను ఇస్తున్నాను అంత అయిపోయింది. అప్పుడు నా దగ్గర ఇంకా ఈ టెండర్లకు అయిపోగా మిగిలిన ఇంకో 1 లక్ష క్యాష్ ఉందమ్మా. వెంటనే 1 లక్ష రూపాయలు ఆయన చేతిలో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత బయలుదేరి ఇంటికి వచ్చేసాం. మార్కింగ్ 26 అది మార్కింగ్ చేయించేశాను. మార్కింగ్ చేయించేసి ఆయనకు అప్పచెప్పేశాను. ఆ వేళ వెళ్ళాను సైట్లోకి. ఫిబ్రవరి 1 నాటికి నాకు ఫోన్ చేసి వర్క్ అయిపోయింది, మీరు మరి మన ఇంజనీర్ గారు అక్కడ ఉన్నారు కదా చంద్రరావు గారు, ఆయన పిల్లి చేసేసి టకటకటకన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత బిల్ అయిపోయిందండి 40 లక్షలు మా క్యాష్. 40 లక్షలు నా అవసరాలు ఎలా ఉన్నాయో, నాకు ఏమేం కావాలో అన్ని తండ్రి లెక్కలు వేసేసి లెక్కల ప్రకారంగా నాకు అన్ని ఏర్పాట్లు చేశారు. వేసిన తర్వాత బిల్లు 7 వచ్చి ఆ బిల్లు మార్చేసుకుని ఆయనకి ఇవ్వాల్సిన 18 లక్షలు ఆయన 1 లక్ష తప్పించేసి 17 లక్షలు ఆయనకి ఇచ్చేసి డిపార్ట్మెంట్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదమ్మా అవన్నీ ఇచ్చుకుని నాకు 2 లక్షలు అప్పించారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన డబ్బులు ఆయనకి వడ్డీతోటి రూపాయన వడ్డీ వేశారు. కట్టేసేసి ఇంకా నా దగ్గర 14 లక్షలు మిగిలిందమ్మా. అయితే గురుకృప ఒకసారి మీరు ఆలోచించండి, 14 లక్షలు మిగిలితే చిన్నపాపకి కట్నం కింద 9 లక్షలు పెట్టుకెళ్ళి ఇంక ఇంటికి రాలేదమ్మా, పట్టుకెళ్ళి అక్కడే ఇచ్చేసి ఇగో బావగారు మీరు మీకు ఇవ్వాల్సిందే లేట్ అయింది అని చెప్పేసి 9 లక్షలు అక్కడ ఇచ్చేసి వచ్చి నాన్నగారికి వెళ్ళి కనిపించాను. నాన్నగారు అన్నారు రెడ్డి గారు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తే నాన్నగారు మిషన్ తీసుకుంటానండి అని తీసుకోండి మిషన్ తీసుకోండి ఏమి ఇబ్బంది ఏమి లేదు. అప్పుడు జేసీబీ మిషన్ ఒకటి కొనుక్కున్నానమ్మా. కొనుక్కొని పేపర్లో తీసుకుని అలాగా మళ్ళా మామూలుగా పునర్జీవితం మొదలుపెట్టాము. మొదలుపెడితే మరి అందులో బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జి మనం చెయ్యాలి. ఇప్పుడు ఇంతకే అసలు విషయం ఏంటంటే ప్రొక్కిలైన వేసేటప్పటికి అందులో ఆ రాళ్ళు ఎన్న పూసలక తెగిపోయినాయమ్మా. అక్కడ విచిత్రం ఏంటంటే అది ఎన్న పూసలా తెగిపోయినాయి. ఈ మనకి టిప్పర్లు ఇచ్చిన అతనికి టిప్పర్లకేని మిషన్కే గంటలు లెక్క లెక్కేసుకుంటే ఆయనకి 950,000 అయిందమ్మా. అంటే 7.5 లక్షలు ఆయనకి మిగిలింది. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. అప్పుడు ఈ చంద్రరావు గారు నా దగ్గరికి వచ్చి, కృష్ణాయుడు గారు మీకు లాభం బాగా వచ్చిందా అని అడిగాడు. లేదండి, చంద్రరావు గారిని కాంట్రాక్ట్కి ఇచ్చేసాను, మిషన్ ఓనర్ గారు సత్యనారాయణ గారికి ఇచ్చేసానండి, ఆయనే చేసుకున్నారు. అయ్యో, దీని ప్రతిఫలం మీరు తినాలనే ఉద్దేశం మీద నేను ఏదో మ్యాజిక్లు చేశాను, అయితే దాన్ని మీరు పొందలేదా అన్న. పొందానండి, పూర్తిగా పొందలేకపోయాను అన్న. కాదండి, దీనికి ఎలాంటి ఎలాంటి మ్యాజిక్ చేసి దీన్ని లెవెల్ పెంచానండి. సరే, థ్యాంక్స్ అండి, మరి నాకు అదృష్టం అంతవరకునే ఉంది, దాన్ని నేను తీసుకున్నాను. అంచేత మీకు ఎడిషనల్గా నేను ఇలా చేసుకుంటానని అబ్బాయి అసలు నాకు ఏమి చెయ్యొద్దండి, మీరు ఆ యాల్ చేసి పెట్టారు కాబట్టి నేను వచ్చి ఇక్కడ ఉన్నాను, కొన్నాను కాబట్టి నేను చేశాను అని చెప్పారమ్మా. ఆయన చెప్పిన తర్వాత విడిచి స్టార్ట్ చేశాం. ఇంతకే ఆ వర్క్ ఎటువంటి వర్క్ అంటే అమ్మా, నా జీవితంలో మర్చిపోలేనటువంటి వర్క్ అది. అది తమ్మిలేరని, ఆ తమ్మిలేరుకి వర్షం నీరు ఎక్కువ వస్తుందమ్మా. పైన కొండల మీద నుంచి వర్షం నీరు ఫ్లడ్ వాటర్ ఎక్కువ వస్తుంది. వచ్చినప్పుడు అంతకు ముందు 2 ఇయర్స్ బ్యాక్ ఏలూరు టవర్ని ముంచేసింది. అది ముంచేస్తే కలెక్టర్ ఆఫీసులో కూడా మీటర్ లోతు నీరు వెళ్ళిపోయింది, రికార్డు కూడా చాలా రికార్డు పాడైపోయింది. ఆ తమ్మిలేరుని గోనిలవాగానే కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది, దానికి కనెక్షన్ ఇవ్వడానికి లింక్ ఛానల్ అన్నమాట ఇది. ఎంత తృప్తి పడిపోయామంటే 100 మీటర్ల వెడల్పు కాలువ తవ్వుకొని ఈ రోజుకి మళ్ళీ ఏలూరు టౌన్లోకి ఫ్లడ్ రాలేదమ్మా, అంత మంచి వర్క్ చేయించారు నాన్నగారు నాతో. అప్పుడు అక్కడ బ్రిడ్జి కడుతున్నామమ్మా, బ్రిడ్జి కడుతుంటే నక్సలైట్లు వచ్చారు. నక్సలైట్లు వచ్చి మా గుమస్తాన్ని తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత మన్నాడు మా గుమస్తాన్ వదిలేరు, వచ్చాడు. వచ్చేది ఏమండి, మీరు నన్ను చంపేసినా పర్లేదు, మీరు మాత్రం వెళ్ళొద్దు, వాళ్ళు చాలా క్రూరంగా ఉన్నారు, మీరు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు. లేదమ్మా, మనం వెళ్ళకపోతేనే ప్రమాదం, వెళ్తే మంచి జరుగుద్ది అని చెప్పి నేను వెళ్ళి అక్కడ సైట్లో కూర్చుంటే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళి కళ్ళకు గంతలు కట్టుకుని ఇక్కడ అడవిలో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఏమండి, మరి మాకు డబ్బులు కావాలండి, డబ్బులు ఇవ్వాలి, మీరు 60 లక్షలు వర్క్ చేస్తున్నారంటే మరి మాకు ఏదోటి ఇవ్వాలి కదా అన్న. నేను అన్నాను, ఏమండి నేను అన్ని రకాల పాడైపోయి ఉన్నాను, ఏదో ఇప్పుడే కోలుకుంటున్నాను, కోలుకునే టైంలో మరి మీరు నన్ను ఇబ్బంది పెడితే నేనేమి చేయలేను. అందులో ఒక ఆయన అన్నాడు, పోలే ఆయన ముఖం చూస్తుంటే నిజమే చెప్తున్నట్టు అనిపిస్తుంది, అంటే ఇది నాన్నగారి కృప అనిపిస్తుంది అని చేత ఓ పని చేయి, మనం ఎలాగ ఇక్కడి దాకా తీసుకొచ్చాం కదా, ఒక 10 చేతల బట్టలు తీయించమ్మను అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. వాడు మర్నాడు ఏలూరులో ఈ బట్టలు అంటే మామూలు మన బట్టలు కాదు, మిలిటరీ బట్టలు
అదేనండి
వాళ్ళు వేసుకుంటారు కదా, ఆ డ్రెస్ తీయించేమన్నారు, తీయించి ఇచ్చేసాం, పట్టుకుపోయారు. అయితే నాన్నగారు కృప చూసుకున్నారు, ఎక్కడికక్కడే అలా కాసుకుంటూ వచ్చారు. అయిపోయిన తర్వాత అందులో కూడా నాకు మళ్ళా 2.5-3 లక్షల వరకు మళ్ళీ అందులో కూడా మిగిలింది. అప్పుడు నాన్నగారు దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఇలాగా పొలం ఒకటి బేరానికి వచ్చిందండి, పొలం కొనుక్కుంటానండి అని. కృష్ణారెడ్డి గారు, మనకు అంత అవసరం ఏముందండి, ఇప్పుడు అంత అవసరం ఉందా మనకి చెప్పండి అన్నారు. అంటే వద్దని దాని పరిస్థితి అయితే, కానీ కొన్ని కారణాల వల్ల తీసుకోవాల్సి వచ్చింది. తీసుకుంటే అంటే నాన్నగారు కాదు అన్నది ఎప్పుడు, అప్పుడు ఎందుకే మర్చిపోయానమ్మా, యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ నాన్నగారి దగ్గరికి వచ్చేసాను అన్నాడు 3వ రోజు. వచ్చేసి నాన్నగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి నాన్నగారు అన్నారు, రెడ్డి గారు మీరు పునర్జన్మ ప్రసాదించేటండి పరమేశ్వరుడు మీకు పునర్జన్మ. కారు అంత పిప్పి అయిపోయిందండి, ఏమాత్రం అవుద్దంటారు కారుకి చూడండి. ఆయన తెలియనట్టే అంతా ఆయనే చేసి ఆయనే రక్షించి ఆయనకి ఏమీ తెలియనట్టు. అలాగా అండి కృష్ణారెడ్డి గారు మీరు వస్తారు మీరు వస్తారు అని మళ్ళీ అప్పుడు కూడా అన్నారు. అప్పుడు నాకు అది అర్థమైంది, ఒక జ్ఞాని నోటమాట ఒకే మాట అండి సార్ రావటం వల్ల రక్షింపబడతాము అనేది నాకు ఆ రోజు నుంచి బాగా దృఢంగా నమ్మకంగా
అయింది.
తర్వాత నాన్నగారు ఈ లోపల మేము నాన్నగారు పరిచయం అయిన తర్వాత 15 రోజుల్లో భవానీ వచ్చిందమ్మా హైదరాబాద్ నుంచి. వచ్చిన తర్వాత భవానీని కూడా తీసుకుని వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి ఆ కార్యక్రమం అంతా భవానీ చూసుకుంటుందమ్మా. అయితే ఈ నా పరిస్థితి ఒరిజినల్గా నేను ఏ స్థాయికి వెళ్ళిపోయానంటే అమ్మా మా మిస్సెస్ వచ్చిన తర్వాత నాకు బాగా అన్ని కాంట్రాక్టర్గా నమోదు అవటం కాంట్రాక్ట్ ఫీల్డ్లోకి వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి. భవానీ 1985లో పెళ్ళి అయ్యమ్మా.
ఓకే
పెళ్ళి అయితే ఆ పెళ్ళికి కూడా మా విలేజ్లోకి 4 డిపార్ట్మెంట్లు వచ్చినాయమ్మా. ఆర్ఎడ్బి డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రైల్వే డిపార్ట్మెంట్, 4 డిపార్ట్మెంట్లు. సాయంత్రం 6 గంటలకు వచ్చి తెల్లగారి 3 గంటల వరకు కూడా తెల్లారుజామునే 4 గంటలకు అమ్మ పెళ్ళి. ఆ పెళ్లికి ఉండిపోయారు. చాలా చాలా మూర్ఖత్వంగా ఉండేవాడిని. నాన్నగారు పరిచయం అయిన తర్వాత నాన్నగారు ఆశీస్సులు పొందిన తర్వాత నాలో ఉన్న మూర్ఖత్వం అంతా పోయింది. అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. నేను ఇంతమందిని బంధువుల్ని మ్యారేజ్కి ఇన్వైట్ చేసి తెల్లవారుజామున 5 గంటలకు వాయుదూతుకి ఇక్కడ మంగళసూత్రం పూర్తవుతుంది, నేను వాయుదూతుకి వెళ్ళిపోయానమ్మా. వచ్చిన ఫ్రెండ్స్ అంతా కూడా పందిట్లో కూకుని ఉన్నారు. అంటే నా పరిస్థితి అప్పుడు అలాగ వాయుదూతు వెళ్ళిపోయి టెండర్ అయ్యాలి హైదరాబాద్. అలాగా అక్కడ వదిలేసి బయలుదేరి వెళ్ళిపోయానమ్మా. అంటే ఎంత నా షెడ్యూల్ ఎంత టైటో చూడు, అంత మూర్ఖత్వంగా ఉండేవాడిని అమ్మా. ఎంత మూర్ఖత్వంగా ఉండేవాడిని. నాన్నగారు వచ్చిన తర్వాత నాన్నగారు పరిచయం అయిన తర్వాత నేను ఆ వెంకటరామారెడ్డి గారికి కూడా చాలా తొండపడి ఉంటానమ్మా. నాన్నగారిని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఆయన. నాన్నగారు కూడా నన్ను ఎప్పుడు కూడా మీ కుటుంబాన్ని ఎప్పుడు మర్చిపోవాలి కృష్ణారెడ్డి గారు రెడ్డి గారు, మీ కుటుంబాన్ని. అంటే మనం అంతా ఒకే కుటుంబం అమ్మా, మనమంతా నాన్నగారి కుటుంబం. అంత ఇదిగా నాకు నాన్నగారు చేసినటువంటి ఉపకారాలు అమ్మా
అద్భుతం.
ఏటమ్మా అలాగా ఇంకా ఉన్నాయమ్మా
చెప్పండి.
తర్వాత వారం పోనీ కంటిన్యూ చేద్దాం.
అదే నెక్స్ట్ సండే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఇప్పుడు ఎక్కడి వరకు ఆపాము, నెక్స్ట్ సండే మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడుతుంది కానీ.
అలాగేనమ్మా.
చాలా సంతోషం కృష్ణారెడ్డి గారు. అవునండి తప్పకుండా. అందుకే ఇప్పుడు మనమంతా నాన్నగారు ఫ్యామిలీ, మనమందరం నాన్నగారు ఫ్యామిలీ. మనకి ప్రారంభం రీచ్ మనం కుటుంబంలో భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు ఉండొచ్చు కానీ మనమందరం ఆత్మ బంధువులం. సో ఆత్మ బంధువులు ఎప్పుడు ఎప్పుడు దగ్గరే ఉంటారు.
అదేనమ్మా.
ఎందుకంటే మన కామన్ ఫ్యాక్టర్ నాన్నగారు. సో చాలా బాగుంది. 1984లో కలిసారు అయితే మీరు నాన్నగారిని.
నాన్నగారిని ఫస్ట్ నాది 1991 అమ్మా.
91 అలాగే బాగుంది.
మే నెలలో కలిసామమ్మా. అరుణాచలం అది నెమ్మది నెక్స్ట్ మీటింగ్ లో చెప్తానమ్మా.
అలాగే తప్పకుండా అలాగే తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్.
నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ ప్లాట్ఫామ్ మీదకి నన్ను తీసుకొచ్చినందుకు, నేను చెప్పినటువంటి ఈ నాన్నగారి పరిచయాన్ని విన్నటువంటి మన నాన్నగారి రిలేటివ్స్ అందరికీ కూడా నా నమస్కారాలు అడిగినా, నా దీవెనలు అంటూ మంచిదేమో, అందరికన్నా నేనే పెద్దవాడిని చెప్తాను వయసులో.
నాకు
72 రీచ్ అయ్యానమ్మా.
అవునండి,
72 రీచ్ అయ్యాను. దాంతో మా నాన్నగారు డివోటీస్ అందరికన్నా వయసులో నేనే పెద్దవాడిని అయ్యి ఉంటానేమో
దగ్గర దగ్గరేమో.
ఇది ఈ సభలో చెప్పాలని చాలా ఒబలాట పడి ఉన్నామ్మా నేను, నన్ను నాకు చెప్పి అవకాశం నాన్నగారు సత్సంగాల్లోను అక్కడ మీటింగ్ లో చెప్పాలని చాలా సత్తా పడేవాడిని.
సో అంటే మన హృదయంలో ఏ ఏ చిన్న కోరుకున్నా కూడా అది నెరవేర్చకుండా ఆయన ఉండడు కదా.
అవునమ్మా, అదే అది చెప్తే మరి మొన్న నాకేమో మా పిల్లలు చెప్పటం, ఇద్దరు అమ్మాయిలు చెప్పారు, వాళ్ళు చెప్పింది ఏమో నేను వెంటనే మీకు ఫోన్ చేయటం, నేను కోరిందని మీరు వెంటనే అంగీకరించటం, అంగీకరించి నాకు అవకాశం ఇవ్వటం. ఇప్పుడు గురువు రుణం అనేది ఏమో మనం ఎలాగా తీర్చుకోలేమమ్మా. ఆయన యొక్క ఆచరణని మనం లైన్ లో పెట్టుకుని నాన్నగారి యొక్క ఈ కార్యక్రమాలని మిగిలిన కార్యక్రమాలు మనం చేసుకుంటే వెళ్ళటమే నాన్నగారి యొక్క రుణం తీర్చుకునే అవకాశం. అలాగే నేను అనుకుంటున్నాను అంటే సత్సంగంలో చెప్పండి.
పర్వాలేదు, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్.
అలాగమ్మా,
కాసేపు సబ్జెక్ట్ కూడా చెప్పుకుందాం, ఎందుకంటే మన అందరం మళ్ళీ ఫైనల్ గా చేరవలసింది ముక్తికి కదా.
అవునమ్మా, చెప్పండి.
అంటే మన జీవితంలో ఆయనతో అద్భుతమైన అనుభవాలు, అంటే మనకి ఏంటంటే ఆయన భౌతికంగా ఆధ్యాత్మికంగా మానసికంగా అన్ని సంతృప్తి పరచకుండా ఏది ఉంచలేదు అంకుల్, మన అదృష్టం అది. ఎవరైనా కూడా గురువులు జనరల్ గా ఏంటి అంటే మనకి ఆత్మబోధ, కరెక్ట్ గురువు, కరెక్ట్ సద్గురువు అయితే ఆత్మ గురించి బోధిస్తారు, అటువైపు ప్రయాణం చేస్తున్నావా లేదో చూసుకుంటూ ఉంటారు ఆచార్యులు కానీ సద్గురువు కానీ ఎవరైనా. మన భగవాను, రామకృష్ణులు, మన నాన్నగారు లాంటి వాళ్ళు అంటే ఇంకా ఎక్కడ భౌతికంగా కానీ అంటే మన ఆకలికి తీర్చి, అన్ని విధాలుగా మన ఆకలిని తీర్చి, మనల్ని అన్ని విధాలుగా సంతృప్తిగా ఉంచి, అప్పుడు మనల్ని ట్రూత్ గురించి చెప్పి అటువైపు ప్రయాణం చేసేలాగా దీవించి అనుగ్రహించి, అటువైపు మనం ఆ మార్గం తప్పకుండా ప్రయాణం చేసేలాగా బ్లెస్ చేసేసి ఉన్నారు అంకుల్. అంటే ఇంకా ఈ అదృష్టాన్ని మనం మాటలతో చెప్పుకోలేము. సో నవంబర్ 1983లో చెప్పిన మీటింగ్ ఒకటి కొంచెం సబ్జెక్ట్ చెప్పుకుందాం ఇప్పుడు.
ఓకే,
ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఇందులో మీటింగ్ స్టార్ట్ చేయడమే నాన్నగారు అదే అంటున్నారనమాట, మీరు భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా మీరు ఉన్నతమైన స్థాయికి రావాలని, మంచి ఉన్నతమైన భవిష్యత్తు మీకు ఉండాలని కోరుకుంటూ నిండు మనసుతో భగవంతుడు నేను కోరుకుంటున్నాను అని బిగించేశారు. ఇప్పుడు మీరు చెప్పింది నేను ప్రతిసారి మీటింగ్ అప్పుడు భీష్మతో అంటున్నాను, ఏమనంటే ఎప్పుడు కూడా ఏదో ఏదో ఒక మీటింగ్ పిక్ చేసుకుని అది విని ఆ నాలుగు ముక్కలు ఇంపార్టెంట్ తీసుకుని ముగిస్తున్నాను. అయితే ప్రతిసారి కూడా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ సందర్భాన్ని బట్టి నాన్నగారు సబ్జెక్ట్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మీరు అంటే మీ దానికి అనుగుణంగా కరెక్ట్ గా ఏమొచ్చింది అంటే మీరు భౌతికంగా మొదలు పెట్టడమే మీటింగ్, మీరు భౌతికంగా ఫైనాన్షియల్ గా మానసికంగా స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా కూడా మంచి ఉన్నతమైన భవిష్యత్తు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటూ నిండు మనసుతో భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారండి.
చూడండి.
సో భౌతికంగా మీకు అంటే మీరు అన్నారు కదా నేను ఏదో ఇబ్బందుల్లో ఉన్నానని భగవంతుడి దగ్గరికి వెళ్ళాను, ఏదో ఆశింపుతో వెళ్తున్నానేమో అని పక్కన ఫ్రెండ్ అంత ఆశింపు పెట్టుకోవద్దు ఆయన సింపుల్ గా ఉంటారు అన్నారు, కానీ మీరు వెళ్ళిన తర్వాత నిజమైన భగవంతుడు సింపుల్ గానే ఉంటాడండి. అంటే ఆడంబరంతో ఉండేవాళ్ళు ఉండుండొచ్చు గురువు లోకంలో, బట్ నిజమైన భగవంతుడు సరళంగా సింపుల్ గా మనకి హృదయానికి దగ్గరగా మనకి అంటే మోస్ట్ ఆప్తుడు కింద ఉంటాడు ఒక సద్గురువు మాత్రమే. ఎక్కడ ఆయనలో కమర్షియల్ ఎలిమెంట్ కానీ లేకపోతే ఇంకో రకమైన ఆడంబరం కానీ కనపడదు. వాళ్ళే ట్రూ ప్యూర్ గురువులండి. సో ఆయన అద్భుతంగా, అంటే సబ్జెక్టులోకి వెళ్దాము, మీ క్షేమము శ్రేయస్సు ఏమన్నారంటే మీ క్షేమమే నా క్షేమం అన్నారండి. మీ క్షేమమే నా క్షేమం, మీ శ్రేయస్సే నా శ్రేయస్సు, మీ సంతోషమే నా సంతోషం, మీ దుఃఖం నా దుఃఖం అని. అసలు ఈ మాటలు అంటే మీరు వెళ్ళడం బిజినెస్ పరంగా వెళ్ళినా, ఇబ్బందుల్లో ఉండి వెళ్ళినా, మిమ్మల్ని ఆ ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొస్తూ మీకు తోడుగా ఉండి మీ దుఃఖంలో నా దుఃఖం ఉందని చెబుతున్నారు ఈ మీటింగ్ లో ఆయన. మీ క్షేమం నా క్షేమం, ఏ మీ శ్రేయస్సు నా శ్రేయస్సు, మీ సంతోషం నా సంతోషం, మీ దుఃఖం నా దుఃఖం. హండ్రెడ్ పర్సెంట్ మనదంతా కూడా ఆయన తీసుకుని, మనం సంతోషిస్తే ఆయన సంతోషించి, మనం దుఃఖపడితే ఆయన దుఃఖపడి మనల్ని కాపాడుతూ, మన దుఃఖంలో నుంచి, మన కష్టాల్లోంచి, మనకున్న ఇబ్బందుల్లోంచి, ఇరకతరకల్లోంచి మెల్లగా మనల్ని భౌతికంగా కూడా బయటకు తీసుకొచ్చి మనకి మెల్లమెల్లగా, అంటే అసలు జన్మ యొక్క ఉద్దేశం, మానవ జన్మ యొక్క ఉద్దేశం మనల్ని మోక్షం వైపు తీసుకెళ్ళడం కోసం కదా. అయితే మోక్షం అందరికీ కూడా మోక్షం కావాలనేది ఉండదు, ఎందుకంటే అదేంటో మనకు అసలు తెలియదు. సో ఆ మోక్షం వైపు మనల్ని నడిపించాలంటే అసలు ముందు ట్రూత్ వైభవం తెలియచేయాలి, అసలు భగవంతుడు అంటే ఎవరో మనకి తెలియచేయాలి. సో ఆ భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయన ఎలా మాట్లాడతాడు, ఆయన దయతో ఎలా చూస్తాడు, మనల్ని ఎలా ఆదుకుంటాడు, మనం లేని పరిస్థితి నుంచి ఉన్నతమైన పరిస్థితికి ఎలా తీసుకొస్తాడు, అండ్ ఇవన్నీ కాకుండా ఇహము పరము ఉండేలాగా, ఇహంలో బాగుండాలి, పరము బాగుండాలి, అండ్ ఈ సంసార చక్రంలోంచి మెల్లగా పౌడర్ చెరక్కుండా మిమ్మల్ని తీసుకెళ్లాలని నా ఉద్దేశం. అది కొంచెం స్వార్థమే అయినా కూడా నేను అలా కోరుకుంటున్నాను అన్నారు. ఎలా అయితే మీ సంతోషం నా సంతోషం అన్నారో, అలా మీకు కూడా మోక్షం ఇచ్చేయాలి. నాకు భగవాన్ గిఫ్ట్ కింద ఎలా ఇచ్చేసాడో అలా మీ అందరికీ కూడా ఇచ్చేయాలనేవారు అనమాట. అయితే నాన్నగారు ట్రూత్ గురించి మాట్లాడుతూ, మాటలతో సాధ్యం కాదు ట్రూత్ గురించి చెప్పడం. ఆయన మనల్ని ప్రేమించి ఆదరించి దగ్గరికి తీసుకుని మన అనే భావన మనకి తీసుకొచ్చి, ఆయన మనం వేరు కాదన్న భావన తీసుకొచ్చి ట్రూత్ గురించి ఎందుకు చెప్పారు అంటే, ట్రూత్ గురించి మాటల్లో చెప్పలేకే దక్షిణామూర్తి అంతా ఆయనే మౌనం వహించి మౌనంతో బోధించారంట ఆత్మబోధని. ఎందుకు అంటే ట్రూత్ యాజ్ ఇట్ ఈస్ గా మాటల్లో పెట్టేది కాదు, మాటలతో చెప్పేది కాదు, అది వినంగానే అర్థమయ్యేది కాదు, దానికి చాలా లోతులు ఉండాలి అని నాన్నగారు ఏమన్నారంటే, ఒక 4 గంటలు మీరు పూజ చేయడం కంటే, ఒక 4 గంటలు మీరు జపం చేయడం కంటే, మీరు రోజు పొద్దునే స్నానం చేసి శుభ్రంగా ఉండి పూజా మందిరం శుభ్రం చేసుకుని ఒక 4 గంటలు మీరు పూజ చేయడం కన్నా, లేకపోతే మనసుతో మీరు జపం చేయడం కన్నా, లేకపోతే మన జీవుడితో మనం చేసే ధ్యానం కన్నా, ఒక 5-10 నిమిషాలు ఈ ఆత్మవిద్య గురించి మనం శ్రవణం చేస్తే వచ్చే బెనిఫిట్ మనకు అందదన్నారు. అంటే అంత ఫలితం, అంటే దీనివల్ల ఫలితం లేదా అంటే ఫలితం ఉంది, పూజకు ఫలితం ఉంది, జపానికి ఫలితం ఉంది, ధ్యానానికి ఫలితం ఉంది. అయితే వీటిలన్నిటికంటా కూడా ఒక 5-10 నిమిషాలు మనం ఆత్మ గురించి శ్రవణం చేస్తే దాని రిజల్ట్ ఎంతో ఎక్కువ అంట అంకుల్, చాలా ఎక్కువ అన్నారు. అంటే ఎంతో అభివృద్ధిలోకి వస్తామన్నమాట. ఎందుకంటే ట్రూత్ వైపు శ్రవణ, ట్రూత్ గురించి శ్రవణం చేస్తేనే కదా మనం అబద్ధంలోంచి బయటకు విడుదలయ్యేది. మనం పూజ చేయొచ్చు, బాహ్యంగా మనం ఎన్నైనా చేయొచ్చు, ఇవన్నీ కూడా మనకి బయట ఉన్నాయి. అయితే అసలు భగవంతుడు ఎక్కడున్నాడు, హృదయంలో ఉన్నాడు. సో హృదయంలో ఉన్న భగవంతుడిని మనం అందుకోవాలి అంటే మనం ఫస్ట్ అసలు ఆత్మ ఏంటి, అది ఎలా ఉంది, మన లోపల అసలు దాని తత్వం ఏంటి, ఎలా ఉంది అనేది మనకు గురువు బోధిస్తే, దాని పట్ల మనకి ఆకర్షణ కలిగితే అప్పుడు మనం లోపలికి ప్రయాణం చేస్తాం కదా. సో నాన్నగారు అన్నారు ఇక్కడ ఒక రహస్యం ఉందన్నారండి, బాహ్యంగా వచ్చేది కాదు దైవానుగ్రహం. అంటే బాహ్యంగా మనకు అన్ని జరుగుతూ ఉండొచ్చు జీవితంలో, అసలు నిజంగా ఆధ్యాత్మిక హెల్ప్ భగవంతుడి నుంచి అందేది చాలా రహస్యంగా ఉంటుందన్నారు. ఎలా అంటే, బాహ్యంగా ఇలా జరిగే సంఘటనలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి, అంటే బయట కనిపించేవి, బయట జరిగేవి అన్నీ మన కళ్ళకు కనిపిస్తాయి, మనకు అర్థమవుతూ ఉంటుంది. లోపల హృదయంలో ఎప్పుడైతే శాంతి సుఖము భగవంతుడు, అంటే లోపల హార్ట్ మనకి ఎప్పుడైతే తెలియచేస్తాడో అది రహస్యం అన్నాడు, రహస్యం అన్నారు. అప్పుడు అది ఒక్క హృదయం, మన హృదయానికే తెలుస్తుంది. మనం 100 మంది మధ్యలో కూర్చుని ఉండొచ్చు, మన గురువు గారి సమక్షంలో కూర్చుని ఉండొచ్చు. ఆయన దయతో ఒక్కసారి మన హార్ట్ ఓపెన్ చేస్తే అది ఆయనకి మనకి తప్ప చుట్టుపక్కల మనుషులకు కానీ ఎవరికి అది అసలు గ్రహింపుకు రాదు. ఎవరికి వారికే వాళ్ళ హృదయంలో ఆ ట్రూత్ అనుభవం తెలుస్తుంది అనమాట. ఇది దైవ రహస్యం అన్నారు. ఇప్పుడు భగవానుకు కూడా 14 ఇయర్స్ లో ఆయనకి ఆత్మజ్ఞానం వచ్చేసింది. అది సడన్ గా వచ్చి ఆయన ఆవరించింది. కానీ అది ఎలా వచ్చింది, ఎప్పుడొచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది అంటే వాళ్ళు కూడా చెప్పలేరంట. అట్టిది భగవంతుడి దయ. ఇప్పుడు ఒక్కటే అన్నారు ఏంటంటే, ఇప్పుడు నిరంతరం భగవంతుని స్మరిస్తూ ఉంటే మనకి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకి మన మాయ దారిచ్చి మనకి మనసు పలచబడి మనం ఆత్మవైపు ప్రయాణం చేస్తాం. సో నిరంతరం భగవంతుణ్ణి స్మరించడం వల్ల, ప్రార్థించడం వల్ల మాకు ప్రయోజనం ఏంటి అని చాలా మంది అనిపించవచ్చు. ఇదేమిటి, మనం మామూలుగా మన జీవితం జీవిస్తూ ఏదో భగవంతుని తలపెట్టుకుంటాం. అలా కాకుండా నిరంతరం భగవంతుని తలపెట్టుకోమని మనకి భగవంతుడు చెప్పాడు. సో నిరంతరం భగవంతుని తలపెట్టుకుంటే మాకు కలిసి వచ్చేది ఏంటి అని ఎవరన్నా అడిగితే దానికి సమాధానం నాన్నగారు ఏం చెప్పారంటే, నిరంతరం కనుక మన భగవంతుడిని తలపెట్టుకుంటూ ఉంటే, ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటే హృదయం విశాలం అవుతుంది అంటండి. హృదయం విశాలం అవుతుంది, మనసు నిర్మలం అవుతుంది, బుద్ధి వికసిస్తుంది, దానికి ప్రతి సూక్ష్మమైన విషయం కూడా అర్థం అవడం మొదలు పెడుతుంది అన్నారు. అంటే అతి సూక్ష్మమైన విషయాలు, ఇప్పుడు మన జీవితంలో బోల్డ్ జరుగుతూ ఉంటాయి, మనం బోల్డ్ తటస్థపడుతూ ఉంటాము, ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ వస్తాయి, సొసైటీలో సిచ్యువేషన్స్ వస్తాయి, ఏది జరుగుతూ ఉన్నా కూడా మనం గనక నిరంతరం భగవంతుడి జ్ఞాపకంలో ఉంచుకుంటే బుద్ధికి ఎంత సూక్ష్మత వస్తుందంటే జరిగే విషయాలు మనం మనంతట మనకి గ్రహింపుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు మీకు జరిగిన సంఘటన జరగగానే, ఓహో నాన్నగారు మనల్ని కాపాడారు, నాన్నగారి వల్ల ఇది జరిగింది, లేకపోతే మనం ఈ సిచ్యువేషన్ మనం దాటలేకపోదాం అని ఎలా అనిపించిందో అలా ఆయన నిరంతరం స్మరించ అంటే నాన్నగారు ఎప్పుడు మనల్ని స్మరించుకుంటూ ఉండేవారండి. మన నాన్నగారిని స్మరించినా స్మరించకపోయినా, మనం మనకి మరిపొచ్చేసినా, ఆయన ఎప్పుడూ కూడా మనల్ని స్మరించుకుంటూ ఉండడం వల్ల మనం ఆయనకి సన్నిహితంగా ఉండగలిగాము. ఆ జీవితంలో ఏది జరుగుతూ ఉన్నా ఆయన హ్యాండ్ ఉందని మనకి గ్రహింపుకొచ్చేది. సో మన బుద్ధి సూక్ష్మత కూడా ఆయన మనల్ని తలపెట్టుకోవడం వల్ల వచ్చిందండి. అది మన గొప్ప అదృష్టం. అంటే మనంతట మనం డైవర్ట్ అయిపోతాం లైఫ్ లో. అంటే ఈ వ్యవహారం అనో ఆ వ్యవహారం ఈ బిజినెస్ అనో లేకపోతే ఏదో ఒకటి కార్యక్రమంలో ఉంటాము. భగవంతుని నిరంతరం స్మరించుకోవాలంటే ఆయన స్మరించుకోవడం వల్ల మనల్ని ఆయన స్మరించేలా చేసి, మనల్ని ఆయన దగ్గరకు చేసి మన బుద్ధికి సూక్ష్మత ఇస్తూ వచ్చారనమాట. సో మనం డైవర్ట్ అవ్వకుండా మనం అక్కడే ఉండాలండి. అంటే మనం మళ్ళీ అంటే ఇప్పుడు నాన్నగారు దేహంలో లేరు కదా, సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు చూసుకున్నారు, ఎప్పుడు చూసుకున్నారు. మనం కొంత బాహ్యంగా మనసు వెళ్తున్నప్పుడు మాత్రం మన గురువు గారు మనకి చెప్పింది ట్రూత్ పొందాలని కదా మనం వెళ్ళవలసింది లోపలికి. ఇవన్నీ అప్రధానం అని మళ్ళీ ఆయన స్మరణలోకి వెళ్ళి ఆయనకన్నీ వదిలేయడం మనం నేర్చుకుంటూ ఉండాలి. అర్థం. సో సూక్ష్మ విషయాలు కూడా చిన్న చిన్నవి కూడా ఏదన్నా వస్తుంది అంటే ముందే మన బుద్ధికి గ్రహింపు వస్తుందంట నిరంతరం భగవంతుని తలపెట్టుకోవడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటి అన్నారంటే, సత్యనిష్ట సహనం. అంటే నిరంతరం అంటే సత్యం, ట్రూత్. ట్రూత్ అంటే భగవంతుడే ట్రూత్, ట్రూత్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ట్రూత్. అందరు ఒకటే అన్నారు. ఏ భగవంతుడు కూడా ట్రూత్ కన్నా గొప్పవాడు కాదు, ఏ మతము కూడా ట్రూత్ కన్నా గొప్ప కాదు, ఏ కులము కూడా ట్రూత్ కన్నా దృష్టిలో ట్రూత్ కి మించిందంటూ ఏమీ లేదు. గాడ్ కన్నా కూడా ట్రూతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ట్రూతే భగవంతుడు. సో బాహ్యమైన మన దేవుడు ఎవరైతే మనం చూస్తున్నామో, బాహ్యమైన దేవుళ్ళ కన్నా కూడా లోపలున్న ఆత్మ ట్రూత్, అదే సత్యం, అదే నిత్యం. అది మనం ఎలా పొందాలి, దానికి ఏమన్నారంటే ఆత్మనిష్ట ఉండాలంట. సత్యనిష్ట, ఆత్మనిష్ట, సహనం, ఇవి రెండు మనం కోల్పోకూడదన్నారు. నిరంతర నిష్ట అంటే భగవంతుడి పట్ల కంప్లీట్ ఫోకస్ పెట్టి ఆయన పట్లే మన కాన్సన్ట్రేషన్ ఉండి మనం ఓపిక్గా ఓర్పుగా సహనంగా ఉండమన్నారు. అంటే జీవితం పొడుగురా, జీవితం పొడుగురా అని ఒకటి అడిగారు. ఇప్పుడు మనకి ఒక శరీరం ఎలా ఉందో మనకు ఒక హృదయం ఉంది. మనందరికీ ఒక హృదయం ఉందా, రెండు హృదయాలు ఉన్నాయా, ఒకటే కదా హృదయం. సో ఒక హృదయం ఉంది కాబట్టి హృదయాన్ని ఒక్క హృదయమే ఉంది కాబట్టి హృదయంలో ఒకటే పెట్టుకోవాలంట. అది భగవంతుడన్నా అవ్వాలి, ప్రపంచమైనా అయి ఉండాలి. సో ఇది అందరినీ చూసుకోమన్నారు. మీ హార్ట్ ఉన్నది ఒక్కటే, రెండు హృదయాలు కాదు, ఒక్క హృదయమే ఉంది మీకు. సో మీ హృదయంలో మీరు ఎవరికి స్థానం ఇచ్చారు? మీరు ఒక్కదానికే స్థానం ఇవ్వగలరు. ఇదర్ భగవంతుడి కన్నా స్థానం ఇవ్వాలి, లేకపోతే ప్రపంచానికన్నా స్థానం ఇవ్వాలి. సో ప్రపంచానికి స్థానం నువ్వు ఇస్తే ప్రపంచంలోకి వెళ్ళిపోతావు తప్ప భగవంతుడికి ఎన్నటికీ దగ్గర అవ్వవు నువ్వు. సో ఎవరికి వాళ్ళు హార్ట్లో చూసుకోమని చెప్పారు. ఏమని, నీకున్నది ఒకటే హృదయం, రెండు లేవు. ఒక శరీరం ఎలా ఉందో ఒక హృదయం అలా ఉంది. హృదయంలో నువ్వు ఎవరికి స్థానం ఇచ్చావో ఒక్కసారి మీరు అందరూ చూసుకోండి అన్నారు. నువ్వు గనక ప్రపంచానికే గనక నువ్వు హార్ట్ని ఇచ్చేసి ఉంటే ప్రపంచంలో నుంచి అసలు నువ్వు బయటకు విడుదల అవ్వలేవు, ఎందుకంటే అది నేను లాగుతూనే ఉంటుంది ప్రపంచంలోకి మళ్ళీ 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 మళ్ళీ. సో నువ్వు ప్రపంచాన్ని పక్కన పెట్టి నువ్వు హృదయాన్ని కంప్లీట్గా భగవంతుడికి ఇస్తే అప్పుడు నీకు ఆత్మాకారం చెందడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ప్రపంచానికి నువ్వు హృదయం ఇచ్చినప్పుడు మనల్ని దేవుడు చూసుకుంటూ ఉన్నా, దయతలుస్తూ ఉన్నా, ఆత్మజ్ఞానం కలగడం మాత్రం అంటే టైం పట్టేస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోంచి విడుదల అవ్వకుండా ఆత్మజ్ఞానం రావడానికి అవకాశం లేదు. సో నాన్నగారు ఏమన్నారంటే, ఒక బాడీ ఒక హార్ట్, అది మనం ఎవరికి ఇచ్చామో మనం చూసుకోవాలి. మనం పెట్లు ఎత్తుక్కుంటాం, మన ఇళ్ళు ఎత్తుక్కుంటాం ఏమన్నా సామాన్ పోతే. సో లోపల కూడా వెతుక్కోండి మన హృదయంలో అసలు మనం ఎవరికి స్థానం ఇచ్చాము. సో మన ఒకటే అన్నారు, మనకి హృదయంతో పాటు మెదడు కూడా ఇచ్చాడు భగవంతుడు. సో కొంత వివేకంతో ఆలోచించండి అండ్ సబ్జెక్ట్ని క్లారిటీతో అర్థం చేసుకుని మీరు ప్రయత్నం చేస్తే అది సింపుల్, మీకు అర్థం, మీకు అండర్స్టాండింగ్ అందిపోతుంది. అది ఒక్కసారి మీ క్లారిటీతో సబ్జెక్ట్ అర్థమైతే అప్పుడు ఓ విపరీతంగా సాధనలు కృత్రిమంగా అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. సహజంగా న్యాచురల్గా జీవిస్తూ మనం దాన్ని ఫాలో అవుతూ ఎంత సహజంగా గాలి వీస్తుందో అంత సహజంగా మన జీవితం వెళ్తుంది అండ్ మనం ఆత్మకి చేరువవుతాం కూడా అన్నమాట. ఏ బాడీకి డెత్ ఇప్పుడు ఒక్కటే, దీన్ని ఆలోచించమన్నారు. సబ్జెక్ట్ కరెక్ట్గా అవగాహన చేసుకుని మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు మనం శరీరం అనుకుంటున్నాం కదా, ఇది నేను అనుకుంటున్నాం, ఈ శరీరం నేను అనుకుంటున్నాం. ఏ శరీరం చనిపోతుంది ఇప్పుడు, ఇదిగో కరోనా సీజన్ వల్ల బోల్డ్ మంది ఇటలీలో చచ్చిపోయారు, యుఎస్లో చచ్చిపోయారు, అనేక అనారోగ్యాల వల్ల చాలా మంది చనిపోతున్నారు, మన కళ్ళు ఎదురకుండా చాలా మంది చనిపోతున్నారు, ఇంక వయసుతో సంబంధం లేకుండా చనిపోతున్నారు. సో బాడీ చనిపోతుంది కదా, మరి బాడీ చనిపోయినప్పుడు అదే నువ్వైతే నువ్వు చనిపోకూడదు కదా. నువ్వు చనిపోతున్నావు అంటే అదే నేను అనుకుంటున్నావు, అదే నువ్వైతే నువ్వు ఎప్పుడూ ఉండాలి. ఎందుకు చనిపోతున్నావు? శరీరం నువ్వైతే చావు వచ్చేస్తుంది శరీరానికి, చనిపోకుండా ఉండాలి. బట్ శరీరం చనిపోతుంది. సో నువ్వు శరీరానివా కాదు, కానీ మన శరీరం అనుకోవడం వల్ల మన జీవితం పొడుగునా కూడా ఈ బాడీ రిలేటెడ్ గానే బతికేస్తున్నాం. సో మనం లోపలికి ప్రయాణం చేయటం లేదు అని ఇంకోటి అన్నారు. సరే ఒకవేళ నువ్వే బాడీ అనుకుందాం, అంటే సబ్జెక్ట్ అవగాహన కోసం, ఒకవేళ నువ్వే బాడీ అనుకున్నావు, బాడీ చనిపోతుంది, అది కాల్ చేస్తున్నారు, బూడిదైపోతుంది. సో నువ్వెవరు అంటే నేను బూడిదని చెప్పాలి నువ్వు అన్నారు. నువ్వు
బూడిదా?
చచ్చిపోయాక నిన్ను కాల్ చేస్తారు. ఇప్పుడు నేను నువ్వెవరు అని ఎవరన్నా అడిగితే నువ్వేం చెప్పాలి? నేను బూడిదని చెప్పు నువ్వు అన్నారు. సో నువ్వు బూడిదా కాదు, నీ లోపల ఏముంది? చైతన్యం ఉంది. అయితే నీకు అది గ్రహింపుకు రావట్లేదు. సో నీ మానవ జన్మ దేనికి వాడుకోవాలి? ఆ చైతన్యం గ్రహింపులోకి తెచ్చుకోవడానికి నువ్వు నీ మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ అని ఒకటే అన్నారు. శరీరం చనిపోయినప్పుడు మనస్సు చనిపోదు, మనస్సు చనిపోదు, ఆశయాలు చనిపోవు, మనలో ఆదర్శాలు చనిపోవు, ఏ మనసులో ఉన్న సంస్కారాలు, మనసులో ఉన్న వాసనలు, ఇవన్నీ కూడా ఈ జీవుడు ఏ జీవుడైతే ఉన్నాడు శరీరంలో, శరీరం పోయాక ఆ జీవుడు అలాగే ఉంటాడు. ఉంటాడు, మళ్ళీ వాడి సంస్కారాన్ని బట్టి మళ్ళీ రీబర్త్కి వచ్చేస్తాడు. అలా పుట్టుక మరణం మన సంస్కారాలను బట్టి, మనసులో ఉన్న వాంఛలు, మనసులో ఉన్న ఆశయాలు, ఆదర్శాలు, ఇవన్నీ కూడా ఒక బాడీ వెళ్ళిపోయినా ఇంకో బాడీ తీసుకుని సేమ్ అలాగే, ఇప్పుడు పాత వస్త్రం తీసి కొత్త వస్త్రం ఎలా వేసుకుంటామో, ఇప్పుడు ఒక నా డ్రెస్ ఒకటి పాతదైపోయింది తీసేసి ఒక కొత్త డ్రెస్ కొనుక్కుని ఎలా వేసుకున్నా నేను ఉషగానే ఉంటాను, కానీ మారిపోను కదా ఈ శరీరం. ఏం మారిపోదు, బట్ట మారుస్తున్నా. అలాగే మనసు మారిపోదు, శరీరం మారిపోతుంది. సో ఇలా పుట్టుక చావు ఎన్ని జన్మలు నువ్వు ఎత్తినా అల్టిమేట్ గా నువ్వు ఆత్మజ్ఞానం పొందవలసిందే, అక్కడ నువ్వు ఎండ్ అవ్వవలసిందే. లేకపోతే ఈ జన్మ మరణ చక్రం నుంచి విడుదల అవ్వలు, ఈ సఫరింగ్ లోంచి బయటికి రాము, ఈ కింద మీద పడడాలు, ఈ క్షోభ తప్పదు, సఫరింగ్ తప్పదు, అశాశ్వతం, దుఃఖం, ఏదైతే అంటే టెంపరీ స్టఫ్, దానికి గురవుతూ వెళ్ళడమే తప్ప జీవుడికి రెస్ట్ సుఖం అనేది లేదు ఆత్మజ్ఞానం పొందే వరకు. సో నువ్వు ఎఫర్ట్ సిన్సియర్గా పెట్టి, నువ్వు నిష్టగా ఉండి ఆ సత్యం పట్ల నువ్వు ఆ సత్యాన్ని గురించి శ్రవణం చేస్తూ, మననం చేస్తూ, అది నువ్వు మెడిటేట్ చేస్తూ, ఆయన నిరంతరం స్మరణలో పెట్టుకుని అక్కడికి నువ్వు రీచ్ అవ్వవలసిందే. ఎప్పుడోకప్పుడు అదేదో ఇప్పుడే చెయ్యి, ఇక్కడే చెయ్యి అన్నారు. అని ఇప్పుడు మన కుటుంబం కోసం స్వార్థాన్ని వదులుకోమన్నారు. మన కుటుంబం కోసం మనం స్వార్థాన్ని వదులుకోవాలి. ఏ ఒక మన టౌన్ ఇప్పుడు, లేకపోతే మనం ఉన్న ప్రాంతం, మన ప్రాంతం కోసం నువ్వు కుటుంబ స్వార్థాన్ని వదిలేయచ్చు. ఏ ఇప్పుడు రాష్ట్రం, రాష్ట్రం ఎత్తున మనకు ఏదన్నా పని చేపట్టాలి, అప్పుడు నీ నీ రాష్ట్రం కోసం నీ 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 కుటుంబము, నీ ఊరు స్వార్థం వదిలేసాయి. ఒక దేశం కోసం, లేకపోతే ఇప్పుడు నువ్వు దేశం కోసం నువ్వు పాటుపడదాం అనుకుంటున్నావు, దేశం కోసం నువ్వు నీ రాష్ట్రాన్ని త్యాగం చేయి, నీ రాష్ట్రం పట్ల నీకున్న లవ్ని కూడా త్యాగం చేయి. లేదు, ప్రపంచం మొత్తం నా అనుకుంటున్నావు, నువ్వు ప్రపంచానికి చేద్దాం అనుకుంటున్నావు ఏదన్నా, అప్పుడు నువ్వు నీ దేశాన్ని కూడా విడిచిపెట్టు. అలా నీకు ఆత్మజ్ఞానం కావాలంటే ప్రపంచాన్ని విడిచిపెట్టు అన్నారండి. అని ఎక్కడ కుటుంబం, ఎక్కడ ఆత్మజ్ఞానం అన్నారు. అని మనం ఎక్కడికో వెళ్ళిపోవద్దు. అసలు ఆత్మ ప్రపంచాన్ని వదులుకున్న వాడికి కదా ఆత్మజ్ఞానం. అసలు మనందరం కుటుంబంలో అయినా మన స్వార్థం మనం వదులుకున్నామో లేదో చూసుకుందాం అన్నారు. ఇది దిస్ వాజ్ ఐ మీన్ ఇది మనందరం చూసుకోవాల్సింది అనిపించింది అంటే, ఎందుకంటే స్వార్థం విడిచి కంప్లీట్ గా స్వార్థం విడిచిపెడితే తప్ప లోపల ఉన్న వస్తువు మనకి గ్రహింపుకు రాదు. సో అది గ్రహింపుకు రావాలి అంటే మొత్తం దానికి చిట్కా ఏం చెప్పారంటే, చాలా సులువుగా నువ్వు చేయగలిగింది ఏంటి అంటే, నీ బాడీని, నీ మనసుని, నీ ఇంద్రియాలని, నీ ఇంటలెక్ట్, నీ బుద్ధిని, ఇవన్నీ దేవుడికి సమర్పించేయన్నారు. మనం సాధన చేసుకుని ఉద్ధరించుకోలేము ఎలాగూ. సో ఇవన్నీ ఆయనకి విడిచిపెట్టేస్తే, మీరన్నట్టు విడిచిపెట్టకపోయినా మన నాన్నగారు మనకు అన్ని చూసేసుకున్నారు. విడిచిపెట్టకండి, అన్ని ఎందుకు చూసేస్తున్నారు మనకి, విడిచిపెట్టేయండి నేను చూసుకుంటానని చెప్పడానికి. అవన్నీ విడిచిపెట్టడం దేనికోసం? లోపల ఉన్న చైతన్యాన్ని పొందడం కోసం. అందుకు గురి గురి ఆత్మజ్ఞానం అయి ఉండాలి మనకి. ఇవన్నీ దేనికోసం జరుగుతున్నాయి మనకి నాన్నగారు? ఇవన్నీ మన అందరి జీవితాల్లో, భక్తులు అందరి జీవితాల్లో ఎన్ని మిరకల్స్ చేసి, ఇంత వైభవం చూపించి, ఆయన వైభవం మనం జన్మ పొడుగునా చెప్పుకునేలా చేసి, ఇవన్నీ ఆయన ఎందుకు నెరవేర్చారు అని ఆయన ఉద్దేశం మనం అర్థం చేసుకుంటే, ఓహో ఇవన్నీ విడిచిపెట్టి మనం ఆత్మవైపు ప్రయాణం చేయాలి. ఆయన ఏ స్థితి అయితే పొందారో ఆ స్థితి మనం పొందడం కోసం కదా ఇవన్నీ చేశారు. అసలు గమ్యం మర్చిపోయి మనం ఇక్కడ ఇక్కడే ఉండకూడదు. ఇవన్నీ నెవరు వేసుకుంటూ అక్కడికి మనం రీచ్ అవ్వాలి అనేది మాత్రం మర్చిపోకూడదు. సత్యనిష్ట సహనం అంటే లైఫ్ పొడుగునా ఎవరికైతే అలా నిష్టగా సత్యం పట్ల నిష్టగా ఉండి సహనంగా ఉంటామో, మనం ఊపిరి పోయే వరకు ఎవరైతే అలా ఉంటామో వాళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చి వరిస్తుందన్నారు. అంటే ఎవరికైతే లాస్ట్ డే వరకు, లాస్ట్ మూమెంట్ వరకు, శ్వాస పోయే వరకు ఎవరికైతే ఆ సత్యం పట్ల ఆసక్తి ఉండి, సత్యం పట్ల దృష్టి ఉండి, సహనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆత్మ వచ్చి వరిస్తుంది. అది అలా ఉన్న వాళ్ళకి తప్ప ఇతరులకి సాధ్యం కాదు అని చెప్పారు. ఏ దొడ్డి గుమ్మం నుంచి కాదంటండి, సింహద్వారం నుంచి వచ్చి వరిస్తుందంట మనం. అని చెప్పడం కూడా ఎంత అందంగా చెప్పేవారండి. అంటే మన మనసు హృదయానికి హత్తుకునేలా అనమాట. మీరు దొడ్డి గుమ్మం నుంచి రావక్కర్లేదండి. అప్పుడు ఏంటి, సింహద్వారం నుంచి వచ్చి కౌగిలించుకుని వసం చేసుకుంటుందంట ఆత్మ. అని దొడ్డి గుమ్మ మనకి దొడ్డి గుమ్మ రిలేషన్స్ ఫ్రెండ్స్ ఉంటారంట. అంటే బయట బెల్ల కొట్టకుండా వెనకాల నుంచి వచ్చేస్తారు లోపలికి, అసలు పర్మిషన్ కూడా అక్కర్లేదు. అంటే స్నేహితులు అంటే బాగా సన్నిహితులు అనమాట. సో వచ్చేస్తారు, ఇలా అక్కర్లేదు, అది నిన్ను డైరెక్ట్ గా సింహద్వారం నుంచి వచ్చి నిన్ను అంటే ఉద్ధరిస్తుంది అని. ఏ మనం ఎదుటి వాళ్ళలో ఉన్న దోషాలు ఎక్కువ చూస్తూ ఉంటాం, కానీ మనలో ఉన్న దోషాలు మనం చూసుకోము. అందుకే మనకి సబ్జెక్ట్ క్లారిటీగా అర్థమైతే మనకు అసలు బాహ్య దృష్టి మాని మనకి లో దృష్టి వస్తుంది. మనకి లో దృష్టి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన హృదయంలో ఏమీ ఉన్నాయి, ఏవి ఏ వడ్డొస్తున్నాయి, ఏ వాంఛలు, ఏ తలంపులు మనకి ఆటంకం అవుతున్నాయో అవి మనం చూసుకోగలుగుతాం లో దృష్టి కలిగినప్పుడు. అప్పుడు అందులోంచి విడుదలవ్వాలనే కాంక్ష పుడుతుంది. మనం ఆత్మజ్ఞానం గురించి శ్రవణం చేస్తూ ఉంటే ఇదే మనకి ఆటంకం అవుతుంది, ఇందులోంచి విడుదలైతే మనకి అది గోచరిస్తుంది అనేది అర్థం అయ్యి మెల్లమెల్లగా అందులోంచి విడిపడిపోతాం అన్నమాట. సో ఒకటే అన్నారు, మనం ఎన్ని శరీరాలు తిరిగినా, ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని దేశాల్లో పుట్టినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పుణ్య నదుల్లో మునిగినా, తిప్పి 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 నువ్వు ఆఖరికి పొందవలసింది ఆత్మజ్ఞానం మాత్రమే. అది తెలుసుకుని ఇష్ట దాని మీద పెట్టి ఉంచండి. సో గాంధీ గారు అన్నారంటండి, గాడ్ ఈజ్ ట్రూత్ అనడం కన్నా కూడా ట్రూత్ ఈజ్ గాడ్ అంటే బాగుంటుంది, సత్యమే భగవంతుడు అని గాంధీ గారు అన్నారంట. ఇప్పుడు మనం మనుషులుగా పుట్టాము, మనకి ఏదో కర్తవ్యం ఉంది, ఒక మంచి గుణాన్ని పట్టుకోమన్నాడండి గాంధీ గారు. ఏమన్నంటే ఒక మంచి గుణాన్ని నువ్వు ప్రాక్టీస్ చెయ్యి, నీ అందరిలోని ఏదో ఒక మంచి గుణం ఉంటుంది, ఏదో ఒక మంచి పని చేస్తూనే ఉంటారు, అది నువ్వు ఒకటి కంప్లీట్ గా ఆదర్శంగా పెట్టుకుని నీకు మనసుకు నచ్చింది, నీకు హృదయానికి నచ్చింది, ఒక ఒక పర్పస్ పెట్టుకుని దానికోసం ఆ ఆదర్శం కోసం నీ జీవితం పొడుగునా గడపమన్నాడు. నీ జీవితం పొడుగునా ఇది ఆదర్శంగా పెట్టుకుని దానికోసం నువ్వు జీవించు, అప్పుడు నువ్వు సత్యానికి దగ్గర అయిపోతావు. అది చిన్న పన పెద్ద పన, చిన్నదా పెద్దదా అనేది మనం చూసుకోకర్లేదు. చిన్నదైనా కూడా మనం హోల్ హార్టెడ్ గా చేసింది భగవంతుడు అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం అని ఏమన్నారంటే, మనం ఏది చేసినా కూడా ఇప్పుడు ఇంజిన్కి పెట్లు తగిలిస్తే ఇంజిన్ కూడా ట్రైన్ వెళ్ళిపోతుంది. అదే గనక పెట్లకి ఇంజిన్కి కనెక్షన్ లేకపోతే పెట్లు ఉన్న చోటే ఉంటాయి తప్ప కదలవు. అలా మనం హృదయంతో మనం ఏది చేసినా హృదయంలో ఉన్న భగవంతుడితో మనకి కనెక్షన్ ఉంటే అప్పుడు మనకి అనుగ్రహం, అప్పుడు మనకి గ్రోత్ అంటే ఎదుగుదల, అప్పుడే మనకి పరిణామం బాగుంటుంది, ప్రగతి వస్తుంది, భవిష్యత్తు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది, మోక్షం కూడా వస్తుంది. అందుకు మనం భగవంతుడితో కనెక్ట్ అయ్యి, ఇప్పుడు గాంధీ గారు జీవితం పొడుగునా శ్రమపడ్డారు, అయితే ఆయన గమ్యం ట్రూత్ అండి, హృదయంలో ఉన్న ఆత్మని పొందాలనే ఆయన గమ్యం. సో ఆ గమ్యాన్ని ఒక చేతితో పట్టుకుని మిగతా పనులన్నీ కూడా ఆయన ఏదైతే ఆదర్శంగా అనుకుని చేశారో ఆయనకి ట్రూతే ఆదర్శం, సత్యంగా జీవించాలి. ఇండిపెండెన్స్ ఊరికే అది నాకు జర్నీ మాత్రమే, డెస్టినేషన్ ఆత్మజ్ఞానం పొందడమే, కానీ నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను అది పొందడానికి. సో అలా మనం ఒక్కటి అలా ఒక గుణం ఇప్పుడు అని అన్నారు, ఇంజిన్ బాక్సులకి కనెక్షన్ ఎలా ఉంటుందో అలా మనం భగవంతుడికి కనెక్ట్ అయ్యి మనం ఏ పని చేసినా కూడా మనం సక్సెస్ఫుల్ అవుతాం, మనకి వెలుగులోకి వెళ్తాము, ప్రగతి ఉంటుంది, భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఉజ్వల భవిష్యత్తు అంటే నాన్నగారు అన్న మాట గుర్తొచ్చింది, నాన్నగారు విపరీతంగా ఫిజికల్ సఫరింగ్ లాస్ట్ డేస్ లో ఉన్నప్పుడు ఈ అనారోగ్యంతో శారీరకంగా చాలా ఇబ్బంది పడుతున్న టైంలో సునీల్ నాన్నగారిని అడిగాడు, నాన్నగారు ఏంటి నాన్నగారు లైఫ్ పొడుగునా మీరు ఇంత వర్క్ చేశారు, మీరు భగవంతుడై ఉండి మీ శరీరానికి ఇంత తిప్పలేండి నాన్నగారు, కష్టంగా ఉంది చూడడం అంటే. నాన్నగారు ఒక మాట అన్నారు, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఇది అన్నారు. అంటే ఆయన వెళ్ళి ఆయన బాడీ వదిలేస్తున్నారు, ఎవరికి ఉజ్వల భవిష్యత్తు? భక్తులకి. అంటే మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ బాడీ సఫరింగ్ కూడా. అంటే ఆయన జీవితం పొడుగున ఆయన శరీరం ఆయన పరిస్థితి అన్నీ కూడా మనకు అంకితం చేసేశారు, మొత్తం ఆయన జన్మని భక్తులకు అంకితం చేశారండి. మరి ఎవరికి అంకితం చేయాలి? మనందరం ఆలోచించాలండి. ఇది నాన్నగారు ఎవరి కోసం బతికారు? ఇప్పుడు భగవంతుడి కోసం మనల్ని బతకమని చెబుతున్నారు. భగవంతుడు మానవ రూపం తీసుకొచ్చి మానవ రూపం ధరించి భక్తుల కోసం బతికారు, అది మనం చూసాం. మన కోసమే ఎవరికి, వాళ్ళకి నా కోసమే నాన్నగారు ఉన్నారని అనిపించేది, నా కోసమే నన్నే తలపెడుతున్నారు, నా కోసమే ఉన్నారు, నేను ఎప్పుడు వెళ్ళినా నా కోసం ఎదురు చూస్తున్నారు, నా కోసం తప్పిస్తున్నారు, నాకు ఏ ఆపద రాకుండా చూసుకుంటున్నారు, నాకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు, నా పిల్లలకు పెళ్ళయ్యేలా చూసుకుంటున్నారు, తుఫాన్లో కూడా వచ్చి అక్షింతలు వేసి వెళ్ళారు. సో జన్మంతా ఎవరి కోసం? అలా ఎవరికి వాళ్ళకి, అందరికి నా కోసమే అనిపించింది అంకుల్. ఎవరికి వాళ్ళకి, ఆయన నా కోసమే జీవించారనిపించింది. మరి మనం ఎవరి కోసం జీవిస్తున్నాం? మనం అందరం కూడా ఆయన కోసం జీవిస్తే అది ఇప్పుడే ఇక్కడే సులభంగా సునాయాసంగా వచ్చేస్తుంది. సో మనందరం కూడా మనం కేవలం నాన్నగారి కోసమే జీవిస్తాం. నాన్నగారి కోసం జీవించడం అంటే ఆయన ఏ ఆదర్శంతో అయితే జీవించారో, ఎలా అయితే ట్రూత్ని మనకి ప్రచారం చేశారో, ఎలా అయితే అనుగ్రహిస్తూ ప్రేమిస్తూ ఆదరిస్తూ కరుణతో దయతో మనందరి పట్ల ఎలా ఉన్నారో, మనం అందరం కూడా మన స్థాయిలో మనం ఆయన్ని రిఫ్లెక్ట్ అవ్వాలి. అనుగ్రహం తన్నుకుంటూ వస్తేనంట అది మాటలతో మనం చెప్పలేమంటాం. ఆ హృదయంలో మనకి భగవంతుడితో గనక కనెక్షన్ ఏర్పడితే, ఒక్కసారి గనక హృదయంలో ఉన్న భగవంతుడితో గనక మనకి కనెక్షన్ ఏర్పడిపోతే ఇంకసలు దానికి చావుండదు. అది మాటలతో చెప్పేది కాదు, ఈ అనుగ్రహమే మనల్ని తీసుకెళ్ళి ఆత్మదర్శనం చేయించేస్తుందంట. అందుకు హృదయంలో ఉన్న అనుగ్రహాన్ని మనం పుష్కలంగా పొందాలి. ఇప్పుడు నాన్నగారిని బాహ్యంగా చూసాము, ఆయన అనుగ్రహాన్ని ఫీల్ అయ్యాము, మన జీవితాలు ధన్యమైనవి, మన చాలా అద్భుతంగా ఆయన అన్ని వదిలేసి జీవిస్తున్నాం. కానీ ఇంకొక స్టెప్ మిగిలింది, అది ఆయన ఉన్న మన హృదయంలో ఉన్నది ఆయనే, మనం లేము అనే స్టెప్ మనకి ఇంకా కంప్లీట్ అవ్వాలి. ఉన్నది నాన్నగారే, కృష్ణారెడ్డి గారు లేరు, అమ్మాజీ గారు లేరు, విష్ణు లేదు, ఎవరు లేవు, మాత్రం వెళ్ళిపోవాలి. సో హృదయంలో ఏర్పడుతుంది. ఏ టైము ఎప్పుడు ఎలా అనుగ్రహం వస్తుంది అనేది మనకి తెలియదు. మనం ప్రయాణంలో ఉంటే, మనం ఆయన చెప్పినట్టు మనం జీవిస్తూ ఉంటే ఆ ముహూర్తం చూసుకుని ఆయనే విడుదల చేస్తారనమాట. అది అన్నారు, ఒక్కసారి నీ హృదయంలో గనక నిజంగా నీ ఆత్మరుచి గనక నువ్వు చూస్తే ఇంక నీకు జపంతోని పూజతోని ధ్యానాలతోటి పని ఉండదు. ఇవన్నీ పై పైన దీనివల్ల ఫలితం ఉంటుంది, కానీ ఒక్కసారి హార్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత నీకు కర్తృత్వం పోతుంది. అంటే ఇంక నేను చేస్తున్నాననే భావన పూర్తిగా కోల్పోతాం, సహజంగా మన శరీరాలు ఆయనకి ఇన్స్ట్రుమెంట్లు అయిపోతాయి. ఒక సందర్భంలో అరుణాచలంలో కూర్చుండగా నాన్నగారు మధ్యాహ్నం పబ్లిక్ మీటింగ్ అనమాట కూర్చుండగా ఇలా టవల్ కప్పుకుంటారు కదా, ఆయన ఒంటి మీద టవల్ కప్పుకుని కూర్చుని ఉన్నారు. కూర్చుని మామూలుగా సబ్జెక్ట్ చెప్తూ చెప్తూ, ఉషా ఈ తువ్వాలు ఉంది కదా అని చెప్పి ఆ టవల్ని ఆయన ఒంటి మీద నుంచి ఇలా తీసేశారు. తీసేసి దాన్ని ఇలాగ పైకి ఇలా పట్టుకుని గాల్లో పట్టుకుని ఉన్నారు. ఏ ఇప్పుడు దాకా తువ్వాలు నాకు ఒళ్ళో ఉంది కదా, ఇప్పుడు నేను తీసి దీన్ని గాల్లో ఊపుతున్నాను అని ఇలా గాల్లో ఊపి చూపించారు. ఏ ఊపి చూపించి ఇది ఇప్పుడు గాల్లో ఉంది, ఇప్పుడు నేను దీన్ని నేల మీద పడేస్తాను అని టవల్ వదిలేశారు. అది నేల మీద పడిపోయింది. ఇప్పుడు ఎక్కడుంది తువ్వాలు? నేల మీద ఉంది. ఇప్పుడు తువ్వాలు అనుకుంటుందా నేను ఒళ్ళో ఉన్నాను, లేకపోతే గాల్లో ఊగాను, లేకపోతే నేల మీద పడిపోయాను అని తువ్వాలు అనుకుంటుందా? అనుకోదు కదా. అలాగే మనం అయిపోవాలమ్మా అన్నారు అన్నారు అమ్మ, మనం అలా అయిపోవాలమ్మా అన్నారు. అంటే భగవంతుడు ఎక్కడ పెడితే అక్కడ, ఎలా పెడితే అలా, 100% ఈశ్వర సంకల్పానికి అంటే వ్యతిరేకత లేకుండా అంగీకరించి 100కి 100 పాళ్ళు ప్రసాద బుద్ధితో భగవంతుడు మన జీవితంలో ఏది చేసినా అర్పణ భావంతో ప్రసాద బుద్ధితో దాన్ని మనం స్వీకరిస్తే మనం ఆయనకి ఉపాధులం అయిపోతాం అంకులు. అంటే భిన్నంగా వ్యక్తిత్వం ఉండదు, వ్యక్తి ఉండడు, మన ద్వారా ఈశ్వరుడు పనిచేస్తాడు. సో అలా నాన్నగారి భక్తులందరూ అయిపోవాలి ఇప్పుడే, ఎందుకంటే ఆయన లైఫ్ అంతా మనకి సాక్రిఫైస్ చేశారు, మన లైఫ్ దానికోసం మనం జీవించాలి. అని ఒకసారి ఏమన్నారంటే, దయగల హృదయం భగవాన్ నిలయం. ఏమన్నారంటే ఇప్పుడు సిమెంట్ తోని ఇసుకతోని కడతాం కదా గుళ్ళు గోపురాలు, అందులో ఒక విగ్రహం పెట్టి దేవుడు అంటాము. నిజమైన దేవుడు ఉండేది అక్కడ కాదు, దయగల హృదయంలో ఆయన గుడి కట్టుకుని ఉంటాడు అన్నారు. అని దయగల హృదయంలోనే అసలైన దేవుడు ఉంటాడు. నువ్వు సిమెంటు ఇటుకలు పెట్టి నువ్వు దేవుడిని పెట్టి పూజ చేస్తున్నావు, బాగానే ఉంది, దానివల్ల నీకు ఫలితం రాకపోవడం ఏం లేదు. కానీ నీకు ఆత్మజ్ఞానం కలగాలి అంటే నీకు సీటు ఎవరికి కలుగుతుంది అంటే దయగల హృదయాన్ని భగవంతుడు గుడిగా చేసుకుంటాడంట. ఆ గుడిలో ఆయన సజీవంగా ఉంటాడు. సో ఎవరి హృదయంలో దయ ఉంటే వాళ్ళకి దేవతలు సంస్కరిస్తారన్నారు అని ఒకటి గుర్తు తెచ్చుకోండి మీరు. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళు ఉన్నాయి, లేకపోతే 60 ఏళ్ళు కొంతమందికి ఉన్నాయి, 70 ఏళ్ళు కొంతమందికి ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయని కాదు. మనందరం ఒక్కసారి మన లైఫ్లో వెనక్కి చూసుకుందాం. వెనక్కి చూసుకుంటే ఒక్క సంఘటనైనా, దిక్కులేని వాళ్ళు ఎవరైనా కానీ, లేకపోతే పేదవాళ్ళు ఎవరైనా కానీ, లేకపోతే నిస్సహాయతగా ఉన్న వాళ్ళకి కానీ, ఎప్పుడన్నా మన హృదయం ద్రవించిందా, అయ్యో పాపం ఇదేంటి వీళ్ళ పరిస్థితి ఇలా ఉందని మనం ఏమన్నా ముందుకెళ్ళి యాక్షన్ తీసుకున్నామా, మన హృదయం రెస్పాండ్ అయ్యిందా, మన హృదయం ఏడ్చిందా, అందరూ ఒక్కసారి చూసుకోమన్నారండి. ఎందుకంటే అలా హృదయం గనక నీకుంటే నీకు సాధనతో పని లేదు, ఈశ్వరుడు గూడు కట్టుకుంటాడు నీ హృదయంలో అన్నారు అని ఒక ఉదాహరణ చెప్పారనమాట ఒక ఆయన గురించి. ఒక కాలేజీ ప్రిన్సిపల్గా చేశారంట ఒక ఆయన. ఆయన చిన్నప్పుడు వాళ్ళ మదర్ ఎప్పుడన్నా డబ్బులు దాచుకోమని ఇస్తే ఆ డబ్బులతోటి దాచుకుని ఈ చేపలు వీరవాసరం దగ్గర ఎక్కడో చెరువు దగ్గర చేపలు పట్టేవాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడంట స్కూల్కి వెళ్తూ వెళ్తూ వాళ్ళు అమ్మిచ్చిన డబ్బులు జేబులో పెట్టుకుని వెళ్ళేవారంట. ఆ చేపలు తీసి అమ్మడానికి తీసే చేపలు ఉంటాయి కదా అంకుల్, నెట్లోంచి తీస్తారు కదా, ఆ తీసిన చేపలు వాడికి వాడికి ఉన్న డబ్బులు ఎంత ఉంటే అంతకి ఆ చేపలు కొనుక్కుని మళ్ళీ నీళ్ళలో వదిలేసేవాడంట అని నీళ్ళలో వదిలేసేవాడంట. ఇది ఏ యూనివర్సిటీ ఏ స్కూల్లో చెప్తారు ఈ విద్య, లేకపోతే ఏ యూనివర్సిటీలో చెప్తారు ఈ విద్య అని. అది పుట్టుకతో రావాలి, పుట్టుకతో వస్తుంది, అది మనకి రాకపోతే అది మనం డెవలప్ చేసుకోవాలి అన్నారు. సో ఈ సందర్భంలో నాకు గుర్తొచ్చింది అనమాట. అంటే కర్తృత్వం లేకుండా మనం చేసేస్తాం చిన్నపిల్లలప్పుడు, తర్వాత గుర్తింపు వచ్చేసరికి మళ్ళీ ఏదో ప్రత్యేకత అనిపిస్తుంది అనమాట, మళ్ళీ అది అహంకారం. ఈ భక్తులు అందరూ కూడా ఉష మీది కూడా అనుభవాలు చెప్పండి, మీ భక్తులతో చెప్పిస్తున్నారు అంటే అందరూ అనుభవాలు చెప్పేస్తే మరి సబ్జెక్ట్ కూడా మనం సబ్జెక్ట్ ప్రధానం కదా, మన గమ్యం సబ్జెక్ట్ అందరం షేర్ చేసుకుందాము, సందర్భం వచ్చినప్పుడు నాకు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి ఒకటి చెబుతాను అన్నాను అనమాట. సో ఈ కాంటెక్స్ట్ లో అంకుల్ నాకు సందర్భం గుర్తొచ్చింది. అంటే లైఫ్ పొడుగునా ఒక్కసారి ఈ మీటింగ్ వింటూ ఉంటే చెబుతున్నారనమాట, నువ్వు నీ లైఫ్ వెనక్కి ఒక్కసారి తిరిగి చూసుకుని ఎప్పుడన్నా ఒక సంఘటన అన్నా ఉందా మీరు ఆలోచించుకోండి అంటే నాకు ఆ సంఘటన గుర్తొచ్చింది అనమాట. సో నేను 7th క్లాస్ లో ఉన్నాను అప్పుడు. మేము ఒక చిన్న కాలనీలో ఉండేవాళ్ళం అంకుల్, అంటే ఊరికే ఒక 10 ఇళ్ళు అంతే. డాడీ సెరమిక్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు, 15 కిలోమీటర్లు వ్యాన్ లో వచ్చి BHL భారతీయ విద్యాభవన్ లో చదివేదాన్ని అనమాట. మేము ఒక 10 మంది స్టూడెంట్స్ ఉంటాము, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్కూలు, మేము నలుగురు భారతీయ విద్యాభవన్ స్టూడెంట్స్ అనమాట. అయితే ఇండిపెండెన్స్ డే రోజు ఏంటి అంటే అర్లీ మార్నింగ్ స్కూల్కి 6:00 అలా వచ్చేయమన్నారు. ఎందుకంటే ఈ ప్రేయర్ పార్టీ స్టేజ్ మీద ప్రేయర్ చేస్తాం కదా, ఆ గ్రూప్ లో ఉండేదాన్ని నేను. ఈ మ్యూజిక్ క్లాస్ కూడా ఉండేదాన్ని అనమాట. మ్యూజిక్ అంటే మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు, ఆర్ట్ డాన్స్ మ్యూజిక్ అలా, అందులో నేను మ్యూజిక్ లో ఉండేదాన్ని. సో ఈ మ్యూజిక్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా రమ్మని ఈ BHL టౌన్షిప్ రోడ్ల మీద ఈ అది మన భారతదేశం గీతాలు, ఈ అంటే ఈ ఇండిపెండెన్స్ డే సాంగ్స్, దేశభక్తి గీతాలు అవన్నీ పాడడం అనమాట రోడ్లమ్మట వెళ్ళి. ఇస్కాన్ వాళ్ళు కీర్తన చేస్తారు కదా రోడ్ల మీద వెళ్ళి, అలా పాడుకుంటూ వెళ్ళడం రోడ్ల మీద. సో 5:45 అదే 5:30 కల్లా బయలుదేరిపోయాం ప్లాన్ లో కంపెనీ దగ్గర. అదే మా మేము ఉండే కాలనీ నుంచి 5:30 బయలుదేరిపోయాం. 6:30 కల్లా స్కూల్లో అసెంబ్లీ అవుతున్నారు. వెళ్తూ ఉంటే నేషనల్ హైవే, బాంబే హైవే అనమాట అది రోడ్డు. అయితే ఆ రోడ్డు దగ్గర ఎప్పుడూ అది యానిమల్లా మనిషా అనేది తెలియట్లేదు. ఒక లాగ్ కింద రోడ్డు మధ్యలో ఎవరో పడిపోయి ఉన్నారు, అంటే ఈ మిస్ట్ వల్ల కనపట్టలేదు. పొద్దున్నే తెల్లారగట్లా ఇది ఉంటుంది కదా మంచు వల్ల అక్కడ ఎవరున్నారనేది తెలియకపోతే డ్రైవర్ నన్నాను ఒకసారి నువ్వు పక్కకు తీసుకెళ్ళు వ్యాన్ని, అసలు ఏంటో అది చూద్దాము అంటే వద్దమ్మా స్కూల్ టైం అయిపోతుంది, ఎందుకు ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ మనకు అవసరమా అంటే అలా కాదమ్మా ఒక్కసారి అదేంటో చూడాలి కదా నువ్వు పక్క కాపు అంటే ఆపాడు. సో దిగి వెళ్ళి చూస్తే ఒక 6 ఫీట్ మనిషి 6 అడుగులు ఉంటాడు అనమాట, గడ్డగా పడిపోయి ఉన్నాడు, ఎక్కడ గాయాలు రక్తం ఏమీ కనపడటం లేదు, కానీ స్పృహలో లేడు. ఆ పట్టుకున్నాడో చచ్చిపోయాడో తెలియట్లేదు. డ్రైవర్ అన్నాడు అమ్మా మనిషి చచ్చిపోయినట్టున్నాడు, ఇది చాలా ప్రమాదం, తొందరగా మీరు వ్యాన్ ఎక్కేయండి వెళ్ళిపోదాం అన్నాడు. అలా కాదు బతికున్నాడేమో మనకి తెలియదు కదా, ఒకసారి చూద్దాం అమ్మా అంటే ముట్టుతో కంపాది శవం అయితే మళ్ళీ కేసు అయిపోతుంది అన్నాడు. అంటే అలా కాదమ్మా మరి అలా కాదు చూద్దాం ఉండని చెప్పి వెంటనే వాడు చెయ్యి ఆయన చెయ్యి పట్టుకుని చూశాను. అంటే కొంచెం కోల్డ్ గానే ఉన్నాడు, ఎందుకంటే అంటే రాత్రంతా చల్లదనం కదా పట్టేసి ఉండడం వల్ల అయి ఉంటుంది, శవం అయి ఉండదు అని ముక్కు దగ్గర పెట్టి చూశాను. నేను 7th క్లాస్, నాకు అంత ఐడియా కూడా లేదండి. ముక్కు దగ్గర పెట్టినప్పుడు కూడా పెద్ద ఏం తెలియట్లేదు, ఇంక బతికున్నాడో చనిపోయాడు అనేది మనకి తెలియదు. నేను అన్నాను అలా కాదు ముందు హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాము ఇతన్ని అన్నా. అంటే నీ పిచ్చ కింద అసలు బుద్ధి ఉందా నీకు, నీకేమీ తెలియదు నువ్వు స్కూల్ స్టూడెంట్కి, ఇది పెద్ద కేసు అయిపోతుందమ్మా, అసలు ఇప్పటికే నువ్వు ముట్టుకున్నావు, పోస్ట్ మార్టం చేస్తే నీ ఫింగర్ ప్రింట్స్ తెలుస్తాయి అమ్మ, నీకు ఇవన్నీ తెలియదు వెళ్ళిపోదాం అమ్మా అంటే నేను రాను, ఎక్కిస్తావా ఎక్కించవా, మా ఇంకొక అమ్మాయి ఉంది నాతో వాణి అని, ముగ్గురం కలిపి ఎక్కించాము అంటే నేను వెళ్ళిపోతాను, ఇంక నేను ఉద్యోగం చేయలేను, నేను నన్ను జైల్లో వేసేస్తారు, నాకు ఫ్యామిలీ ఉంది వెనకాల అన్నారు. అలా కాదు, నేను నిన్ను నీకేది అవ్వకుండా నేను చూస్తాను, ఈ ఇతన్ని మాత్రం ఎక్కించేద్దాం వ్యాన్ అని చెప్పి ఇంకా పట్టుబడితే ఇంకా తప్పక ఎక్కించాడు అనమాట. పటాన్చెరు అంటే పటాన్చెరు ఊరు అనమాట, పక్కన ఊరు కృష్ణాపూర్ నుంచి పటాన్చెరు, పటాన్చెరు నుంచి బిహెచ్ఎల్ రావాలి. పటాన్చెరులో ఎన్ని హాస్పిటల్స్ అడ్మిట్ చేసుకోలేదు, అర్లీ మార్నింగ్ డాక్టర్లు ఎవరు లేరు, బయటే రిజెక్ట్ చేసేసారు, యాక్సిడెంట్ కేసులు అసలు తీసుకోరమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే హైదరాబాద్ 40 కిలోమీటర్లు, గాంధీ హాస్పిటల్ ఉస్మానియాకు రావాలి, బాడీ ఏమో వ్యాన్ లో ఉంది, ఆడికేమో కంగారు అమ్మ ఏం తొలి పెట్టావమ్మా పుట్టిన అప్పుడు అలా కదమ్మా అని చెప్పి పటాన్ చెరువులో నాకు సడన్ గా స్ట్రైక్ అయింది అంకుల్. ఇప్పుడు అదే గురువు గారు ఇస్తే గాని మనకి తలంపరా చూడండి, అలా భగవంతుడు అదే నాన్నగారు నా జీవితంలోకి 16-17 ఏళ్ళప్పుడు భౌతికంగా వచ్చారు కానీ ఆయన గైడెన్స్ నాకు ఎప్పుడూ ఉంది అంకుల్. నాకు తర్వాత నాన్నగారు నా జీవితంలో క్షణం లేరు అని అప్పుడు ఆ కమ్యూనిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాచ్మెన్ ఆపేస్తే నేను అన్నాను ఆయన దేవుణ్ణి నమ్మరు కానీ ఎవరొచ్చినా కూడా కాదనుకుండా పేషెంట్లు చూస్తారని తెలుసు నాకు, ఒక్కసారి ఆయన్ని పిలవండి, మేము ఇలా భవన్ స్టూడెంట్స్ మాకు లేట్ అయిపోతుంది స్కూల్కి, ఒకసారి వచ్చి ఆయన ఆయన ఒపీనియన్ ఇచ్చేస్తే సరిపోతుంది అంటే పాపం చిన్నపిల్లలు కదా అని పైకి వెళ్ళిపిస్తే లుంగితో డాక్టర్కి ఎందుకు వచ్చేసాడు అంకు వచ్చేసి ఏంటమ్మా అంటే ఇలా కేసు అండి అంటే అసలు యాక్సిడెంట్ కేసు తీసుకోకూడదు అమ్మా, కానీ స్కూల్ స్టూడెంట్స్ అంటావు, ఇండిపెండెన్స్ డే రోజు పాటలు పాడడానికి వెళ్తున్నావు, నేను అడ్మిట్ చేసుకుంటాను కానీ ప్రామిస్ చేయలేను, ఇది నా మీద కూడా కేసు అయిపోతుంది, నువ్వు ఇలా నాకు దగ్గర పేషెంట్ వదిలేసి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాయి, ఎలా ఎలా చూసావు, ఎక్కడ చూసావు, నువ్వేం చేసావు, ఎలా తీసుకెళ్లి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లావు, నా దగ్గరికి ఎలా తీసుకొచ్చావో మొత్తం ఈ రోజు జరిగిందంతా నువ్వు రాసి సంతకం పెట్టి స్కూల్కి వెళ్ళన్నారు. అంటే టైం అయిపోతుంది అంటే మరి మరి పేషెంట్ ని ఎక్కించుకునేటప్పుడు ఉండాలమ్మా నీకు టైం సెన్స్ అన్నారు. చాలా మంచి అంటే వేరే డాక్టర్లు ఎవరు సాహసం చేయండి, ఆయన సాహసం చేసి అడ్మిట్ చేసుకున్నారు సరే అని చెప్పి మళ్ళీ డ్రైవర్ పోలీస్ స్టేషన్ అంటే పట్టిస్తావమ్మా నువ్వు నన్ను జైలు పాలు చేస్తావు అప్పుడు అన్నాడు. అది కాదురా నువ్వు నువ్వు దూరంగా ఉండు, నువ్వు నేను వెళ్ళి నేను సంతకం పెట్టి వస్తానని చెప్పి వెళ్తే ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, అర్లీ మార్నింగ్ పెద్ద ఎవరు ఉండరు కదంటూ, సో వెళ్ళి నాకు మరి అప్పటికి సంతకం ఏముంటుంది 7వ తరగతి పిల్లని, సో జరిగింది జరిగినట్టు ఆ డాక్టర్ ఎలా రాయమన్నారో రాసేసి మా నా పేరు మా నాన్న పేరు రాసి మా ఇంటి అడ్రస్ రాసేసి వచ్చేసాను అనమాట. సో అలాగే స్కూల్కి వెళ్ళిపోయాము, పాటలు పాడాము, అన్ని మర్చిపోయాను అంకుల్, అసలు ఆ జరిగిన సంఘటనని మర్చిపోయాను. రోజు మనం టిఫిన్ ఎలా తింటాము, నీళ్ళు ఎలా తాగుతామో అలా అలా అయిపోయింది ఆ పని మొత్తం. ఈ పాటలన్నీ పాడాము, ఆ సందర్లో అన్ని మర్చిపోయాము, ఇంటికి వెళ్ళిపోయాము భోజనం టైంకి, ఇంటికి వచ్చి ఇంటికి ఇంకా దగ్గరికి రాలేదు, ఈ గేట్ మా డాడీ ఆఫీస్ గేట్ దాటుతూ ఉంటే ఇంటి ఎదురుకుండా ఒక 10-12 మంది పోలీసులు, డ్రైవర్ అక్కడే వ్యాన్ ఆపేసి ఇంక నేను వెళ్ళిపోతున్నానమ్మా నువ్వు చూసుకో అని చెప్పి పారిపోయాడు, డోర్ వదిలేసి పారిపోయాడు. ఇంకప్పుడు మెల్లగా నేను ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాక లోపలికి వెళ్ళగానే మమ్మీ అదే డాడీ మాట్లాడారు, అది ఏం చేసిందో దానికే తెలుసు కదా, వచ్చాక దాన్ని సమాధానం చెప్పమన్నారు అంది. మా డాడీ వ్యాన్ చూసుకుని ఇంటికి ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి, చేసి వచ్చావా పొద్దున్నేదో అఘోరించావంట కదా పోలీసులకి సమాధానం చెప్పన్నారు అని ఏ ధైర్యంతో చేసేసావే, రోడ్డు మీద ఎవరో పడిపోతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, లా అనేది ఒకటి ఉంటుంది కదా, ఎలా పడితే అలా చేసేస్తే పరిణామాలు ఇలా ఉంటాయి అది కూడా తెలియాలి నీకు, తెలియకపోతే ఇలా దేశోద్ధరణ ఇస్తారు, ఇంకా మనం తెలిసి చేయాలి ఏది చేసినా అంటే నేను ఒకటే అన్నాను మా నాన్నతో, నాన్న అదే పరిస్థితిలో గనక రోడ్డు మీద మీరుండి మిమ్మల్ని ఎవరు తీయకపోతే రూల్స్ వర్తిస్తాయా డాడీ అన్న. అప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఫోన్ పెట్టేశారు అంకుల్. అంటే ఆయన కూడా ఊరికే రాయేద్దామనే ఆయన చాలా దయగానే ఉంటారు. అంటే చిన్నపిల్లలు కదా, ఇలాంటివి తీసుకుంటూ వెళ్తే సంఘంలో ఇబ్బంది అవుతుంది, పోలీసులు ఉంటుంది, కోర్టు కేసులు ఉంటాయి, ఇవన్నీ తెలియదు కదా. సో అదేంటో తెలియాలి అని రాయేసి చూసారనమాట. ఆ తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు నిలదీయడం మొదలు పెట్టారు. మీరే చంపేశారు అంటే మీరే గుద్దారు, మీ కారే మీలానే యాక్సిడెంట్ చేసింది, నువ్వు ఒప్పుకో అంటే ఇంకా 10 నిమిషాలు పావు గంట నాకు ఇంకా దుఃఖం వచ్చి ఏడుపు వచ్చేసింది అనమాట. అదేంటండి, నాకు అవసరం ఏంటి, అసలు అబద్ధం అవసరం నాకేంటి, నేను పోలీస్ స్టేషన్ లో నేను మొత్తం డీటెయిల్ గా రాశాను కదా, మీరు దాన్ని ఇలా ఎలా నిలదీస్తారు. అయినా మేము చదివేది భారతీయ విద్యాభవన్లో, మేము పాడడానికి వెళ్ళింది దేశభక్తి గీతాలు, నాకు అబద్ధం ఎందుకు చెప్పాల్సిన అవసరం వస్తుంది. అక్కడికి డ్రైవర్ అంటూనే ఉన్నాడు, అమ్మ ఇలాంటి యుద్ధమ్మా మన మీదకే కేసు వస్తుందని. వాడి మాట వినకుండా నేను ఆయన్ని పిక్ చేయమన్నాను, మీరు ఇలా నిలదీయడం బాగాలేదు అంటే, అమ్మా మేమేమీ అనుకోము, నువ్వు నిజం నిజంగా చెప్పు, మేము మీ డ్రైవర్ని ఏమీ చెయ్యము అంటే ఇంకప్పుడు ఉద్రేకం వచ్చి నేను ఒకటే అన్నాను, మీరు పోలీసులా దొంగల, ఈరోజు ఇండిపెండెన్స్ డే, నాకు సంతకం ఎలా పెట్టాలో తెలియదు, అంటే ఒక నిజాన్ని మీరు అబద్ధం చేస్తారా ఈరోజు, అంటే మీరందరూ కలిసి గుమ్ముగూడిపోయి ఒక నిజాన్ని నిజాన్ని అబద్ధం చేస్తే ఆ అబద్ధాన్ని నిజమని నేను అంగీకరించాలా. నేనన్నా మీరు దేశాన్ని రక్షించే వాళ్ళు కాదు, మీరు దొంగలను. అప్పుడు ఇంకా నవ్వి, లేదులేమ్మా ఊరికే అసలు ఏం సమాధానం చెబుతావు అని చూసాము, లేదు యూఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ సంఘటన దాంతో ఈలోపు ఈ కాలనీ వాళ్ళు వాళ్ళందరూ కూడా డాడీ తోటి అమ్మో అంత అంత కార్యం చేసిందండి, అంత ఏదో పరం ఇది ఏంటది, ఈ పిల్లలకి బ్రేవరీ అవార్డ్స్ ఏయో ఇస్తారు, అదేదో ఇప్పిందాము అంటే మా నాన్న అంత ఇలాంటి ఏం పెట్టకండి, ఇప్పుడు అదే పని మీద వస్తుంది ఇదేదో బాగుందని. సో అందరూ మర్చిపోండి మర్చిపోనివ్వండి అన్నారు. సో ఆ తర్వాత మామూలుగా రోజు రెగ్యులర్గా వెళ్ళిపోయేటట్టు వెళ్ళిపోయాను. ఒక నెల తర్వాత, ఒక నెల రోజుల తర్వాత నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా అమ్మ చాలా హ్యాపీగా, ఏమీ మీకోసం ఒక బుట్ట యాపిల్స్ ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ తెచ్చారు, ఆ నెల క్రితం రోడ్డు మీద కనపడ్డారు మీకు, అడ్మిట్ చేసావు కదా, అక్కడి నుంచి ఒక 24 hours అబ్జర్వేషన్ లో పెట్టి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారంట, అక్కడ కూడా కోమాలో ఒక 15 రోజులు ఉన్నారంట, తర్వాత రికవర్ అయ్యి ఇప్పుడు బాగానే ఉండి ఇంటికి వచ్చేసారంట. పాలు అమ్ముకునే అతనంట, అతను ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారంట, వాడి మీద ఆధారపడి 5 ఉన్నామమ్మా మేము, మీ కూతురు దేవుళ్ళ వచ్చి రక్షించింది అని దండం పెట్టి మీ అమ్మాయికి మీ అమ్మాయికి మా కృతజ్ఞతలు తెలియచేయండి అని చెప్పి వెళ్ళింది అందనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, మర్చిపోయానంట. కానీ తర్వాత గుర్తింపు వచ్చింది సమాజం నుంచి, ఆ గుర్తింపు వచ్చేసరికి నాలో ఏదో ప్రత్యేకత ఉంది అని అనిపించింది. కానీ తర్వాత గురువు గారు జీవితంలోకి వచ్చాక ఆయన మాట్లాడుతూ, అంటే నీకు టైంకి ఆ స్ఫురణ రాకపోతే నువ్వు అది చేయలేవు, అది నీకు సహజంగా జరగాలి, అది సహజంగా జరిగింది, సహజంగా వచ్చిన దానికి గుర్తింపు వచ్చినా విమర్శ వచ్చినా కూడా సమానంగా నువ్వు తీసుకోవాలి, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ సంఘం నుంచి అయ్యి బాబాయ్ ఇదేదో చాలా గ్రేట్, ఇంత చిన్నపిల్ల అంత పెద్ద పని ఎలా చేసింది అలా అనేసరికి, ఓహో ఎవరు చేయరా ఈ పని, మనం చేసామా అనేది వస్తుంది కదా. అది
హలో
హలో
అమ్మా చెప్పమ్మా.
సో ఇది సహజంగా జరిగింది, సహజంగా జరిగిన దానికి నేను చేశాననే భావన తోడైంది కదా తర్వాత, అప్పటి వరకు లేదు. కానీ గుర్తింపు వచ్చేసరికి ఓహో నేనేదో గొప్ప కార్యం చేశాను అనుకుంటా అనిపించింది, ఎందుకు వచ్చిన గుర్తింపు నుంచి. బట్ సబ్జెక్ట్ విన్నాక ఆ ఇన్సిడెంట్, ఇప్పుడు ఎలా అయితే వెనక్కి తిరిగి చూసుకోండి అన్నారో, ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చి అవును కదా సహజంగా జరిగిపోయింది, మనం ఫుడ్ ఎలా తింటామో స్నానం ఎలా చేస్తామో అంత సహజంగా అది జరిగింది. కానీ ఆ జరిగినప్పుడు సహజంగా జరిగిపోయింది, 10 గుర్తించేసరికి ఓహో నేను ఇది చేశాను, ఎవరు చేయింది నేను చేశాను అనేది వచ్చింది. అది రాకూడదు, అది వస్తే కర్తృత్వంతో ఉన్నట్టు. సో కర్తృత్వం లేకపోతే భగవంతుడు మన శరీరాన్ని ఆయన పనికి అలా వాడుకుంటాడు.
అది రాకూడదనే కదమ్మా ఇప్పుడు నాన్నగారు చెప్పేది.
సో కర్తృత్వం లేకుండా మనం జీవిస్తే ఈశ్వరుడు మన ద్వారా ఇలాంటి అమోఘమైన పనులు, అంటే మనం మన ద్వారా ఏది జరిగినా లోకానికి మంచి జరుగుతుంది. ఇంకా ఆత్మజ్ఞానం వస్తే ఆ వచ్చే బెనిఫిట్ మనం నోటితో చెప్పలేము. అదే అన్నారు ఇప్పుడు భగవాన్ కొండ మీద కూర్చుని ఉన్నారు. మనం ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం, ఏ ఇప్పుడు కొంతమంది హృదయాలు, కొంతమంది జీవితాలు, కొంతమంది జ్ఞాపకాలు మనం మర్చిపోలేము. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు, ఇప్పుడు భగవాన్ ఉన్నారు కొండ మీద కూర్చున్నారు, ఆ సంభాషించారు, అవి ప్రాంతం దాటింది, ఖండాలు దాటింది, దేశాలు దాటింది, ప్రపంచమంతా వ్యాపించింది. ఈరోజు మనం ఆయన ఇప్పుడు నాన్నగారు కానీ, బుద్ధుడు కానీ, భగవాన్ కానీ, రామకృష్ణుడు కానీ, వాళ్ళు మాట్లాడిన మాటలు సముద్రాలు ఖండాలు దాటినయ్యి. మన మాటలేంటి, మన ఊరు దాటలేదు అన్నారు. ఒక ఆత్మజ్ఞానం పొందితే కదా శక్తి శాంతి, ఆ శక్తి శాంతిలోంచి వచ్చిన మాటలకి ప్రభావం ఉంటుంది, కానీ మనం సంభాషించుకున్న మాటలకి శక్తి ఉంటుంది. అందుకే వాక్కు తపస్సు అన్నారండి. మన బాడీ, మన మన నోరు, మన కళ్ళు, మన చెవులు. గాంధీ గారికి మూడు కోతుల బొమ్మే గురువు అంట. మనందరికీ దేవుడు పటాలు పెట్టుకుంటాం, భగవాని పెట్టుకుంటాము, లేకపోతే కృష్ణుడి పెట్టుకుంటాము. ఆయన దేవుడు పెట్టుకోలేదు, మూడు కోతులు. నోరు మూసుకుని ఒకటి, చెవులు మూసుకుని ఒకటి, కళ్ళు మూసుకుని ఒకటి ఉంటుందంట. ఈ మూడు నా గురువులు అన్నారంట. చెడు చూడద్దు, చెడు వినద్దు, చెడు మాట్లాడద్దు. మన మన కళ్ళు ఉన్నందుకు మనం మంచే చూడాలి, మనకి చెవులు ఇచ్చినందుకు మనం మంచే వినాలి, మనకి నోరు ఇచ్చినందుకు మరి మంచే మాట్లాడాలి. సో ఇవి మనం ఫాలో అవుతూ ఉంటే మనం సహజంగా మనం మన స్వరూపానికి దగ్గర అయిపోతాం. అందుకు ఈ ముగ్గురిని నేను గురువుగా తీసుకున్నాను అని చెప్పి నాన్నగారు అన్నారనమాట. మన పుణ్యం చేసినా పాపం చేసినా మనం బాడీ, మైండ్, మౌత్, అంటే మన నోటితోని, మన మనసుతోని, మనం బాడీతోనే మనం పుణ్యం చేసినా పాపం చేసినా. సో పాపపు పనుల వైపు మనసు వెళ్ళనివ్వకుండా మాట విషయంలో జాగ్రత్తగా ఉండి, మృదువుగా ఉండి, మనం మాట్లాడే మాట మంచి మాట అయి ఉండి, మనం వినే మంచి వింటూ, మనం చూసే మంచి చూస్తూ ఉంటే మెల్లమెల్లగా మనం అంతర్ముఖ జీవితం పెరిగి ఆయనకి ఇంకా దగ్గర అవుతాం అనమాట. సో యాక్చువల్గా నేను కూడా టైం ఎక్కువే తీసేసుకున్నాను అంకుల్. సో మళ్ళీ నెక్స్ట్
నాటింది
అంటే ఇది అందరికి, అందరినీ చెప్పాను, మన ఇద్దరంలో లైన్ లో ఉన్నామని అంకుల్ అంకుల్ అంటూ మీ దగ్గర అనేసాను.
లేదమ్మా, చాలా
చాలా బాగా
చెప్పాను.
అంతా. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మీరు మీరు కంటిన్యూ చేద్దరు, కానీ నాది మళ్ళీ నాన్నగారి సబ్జెక్ట్ తో మళ్ళీ కంటిన్యూ చేద్దాం.
ఎంత మంచి సబ్జెక్ట్ వచ్చిందమ్మా చూసారా. అది కదండి, మన మనం అనుకున్న దానికి దీనికి సేమ్.
అవునండి, అదే. అందుకే మీ అందరి శ్రేష్ నేను కోరుతున్నాను. చూసారా, మన దుఃఖపడితే ఆయన దుఃఖపడుతున్నాం, అందుకు సంతోషంగా ఉండి ఆయన గమ్యంగా పెట్టుకుని మనం ఆ పని మీద ఉందాం.
అంతేనమ్మా,
థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఓకే.
నా 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 నా